ब्रह्माधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् युकारोऽन्धकारस्यादृकारस्तन्निरोधकः अन्धकारो निरोधत्वात् गुरुरित्यभिधीयते सिन्धूरारुणविग्रहां त्रणयनां माणिक्यमौलित्पुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपेन वक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरक्तचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकां माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलज्जति कोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतं सेकुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापकां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदं वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सत्यज्ञानसुखस्वरूपमवलं क्षीराब्धिमध्ये स्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीन्दुसिंहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः प्रह्लादनारदपराशरपुण्डरीक व्यासाम्बरीशशिखशौनकभीष्मदाभ्यां रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परमभागवतान् स्मरामि रमारमण गोविन्द नमः पार्वतीपतये नमः हर हर महादेव श्रीमाता श्रीमहाराज्ञी की जय परमेश्वरी परमेश्वर स्वरूपुल्लारा ಶ್ರೀ ಪರಾಂಬಾ ಪರದೇವತ ಮಹಾರಾಜ್ಞಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪ್ರತಾಪ ಭಾರತಿ ಪರಾಭಟ್ಟಾರಿಕ ದಿವ್ಯ ಸ್ವರೂಪಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಗುರುರೂಪಕಂಗಾ ಇಚ್ಚೇಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಶ್ರೀವಾರಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯಚರಣಾಲಕಿ ಸದ್ಗುರುಳ ಯೊಕ್ಕ ದಿವ್ಯಚರಣಾಲಕಿ ಸವಿನಯ ಸಾಷ್ಟಾಂಗಮಲು ಅಲಾಗೇ ವಿಶೇಷಂಗಾ ಸಭಕು ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಈನಾಡು ಮಲಾಂಟಿ ವಾಳನೆ ಆಶೀರ್ವಚನ ಚೇಸೇ ಉದ್ದೇಶಂ ಚೇತ ತಪೋವೃದ್ಧುಲು ವೇದವೃದ್ಧುಲು ಜ್ಞಾನವೃದ್ಧುಲು గురుతుల్యులు పితృసమానులైనటువంటి మా వ్యాకరణము లక్ష్మీకాంత శాస్త్రి గారు వారి యొక్క దివ్యచరణాలకు సదా నమస్కరిస్తూ ఆరోగ్యం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా కూడా ఏదో అక్షతో మా వాడు ఏం చెప్తాడో విందామని వచ్చారంటూ ఉంటే కాస్త కళ్ళమడి నీళ్లు చిగిర్చినాయి నాకు వృద్ధులైనటువంటి వాళ్ళకి మా లాంటి అల్పజ్ఞానం మీద ఇంత ప్రేమ ఉంటుంది అంటే మేము ఏదో కాస్త పుణ్యాత్మలు అనుకుంటామని ఎన్నో వేల సార్లు ఎన్నో ప్రాంతాల్లో మహాత్ర క్షేత్రాల్లో దేవీ భాగవతాన్ని కురిపించి కాక ఇతర భాగవతం విశేషంగా చెప్పి రామాయణాది ఆ విశేష పురాణాలని కూడా సూత్రభాష్యం లాంటి చెప్పినటువంటి మహానుభావుల దివ్యచరణాలకు ప్రత్యేకించి నమస్కరిస్తూ ఎందుకంటే సుమారు 80 సంవత్సరాల వయసులో వారు వచ్చారు అంటే మరి కేవలం చాలా సంతోషం ఉన్నటువంటి యొక్క ఆశీర్వచన భావంతో అనుకుంటూ ఉన్నాం. వేద పండితులు వారు ఋగ్వేద పరిచయం ఉంది, చాలా విశేషాలు ఉన్నాయి, ఒకళ్ళ గురించి ఎక్కువగా చెప్పడం కాదు. వారి ఎందు మాకు ఉండబడే యొక్క సద్భావన ప్రీతిభావనతో విశిష్టంగా వారి దివ్యచరణాలకు నమస్కారం చేస్తూ యథాశక్తిగా మన అలవాటు ప్రకారంగా ప్రవచనంలో నిన్నటి కథాభాగాన్ని ఈనాటి ప్రవచనానికి అనుబంధంగా నిన్న విననటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈనాడు కూడా వినాలని 2 మాటలు ప్రయత్నపూర్వకంగా చెప్తూ ఈ కార్యక్రమం అయిన తర్వాత పెద్దలు సూచించారు రేపు సాయంత్రం వరకే ఈ ప్రవచన కార్యక్రమం ఉంటుంది. పురాణ సంప్రదాయం వేరు, ప్రవచన సంప్రదాయం వేరు, మీ అందరికీ తెలుసు. అయితే ఈ దేవీ భాగవతంలో రోజు ఇక్కడ నవగ్రహ యాగం జరుగుతోంది గనక మహామంగళ కార్యం సమస్త జీవుల శ్రేయస్సు కోసం ఒక గ్రహాన్ని గురించి చెప్పుకోవడం కూడా విధానం ఉంది గనక రాహువు గురించి వాళ్ళు చెప్పాలి, కేతువు గురించి రేపు చెప్పాలి, ఎల్లుండి సంప్రదాయ ప్రకారంగా పూర్ణోహతి కార్యక్రమం ఉంటుందనే విషయం మీకు అందరికి కూడా పూర్వం పేపర్ ద్వారా అనౌన్స్మెంట్ పేపర్ ద్వారా మామూలుగా రోజువారీగా మేకులు చెప్తున్న విషయం తెలిసినటువంటి విషయమే. కనుక ఈనాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని యథాశక్తిగా సద్వినియోగించుకోవడం కోసం మీరందరూ కూడా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి ప్రవచనంలో సరస్వతి బీజం ఐం బీజం అనబడేటువంటి సరస్వతీ బీజం అంటే మనకు మామూలుగా రకరకాల బీజాక్షరాలు చెప్పారు. ఉపాసనా సంప్రదాయంలో ఉపాసనా మంత్రాలు ఉంటాయని చెప్పాము, వైదిక మంత్రాలు కాకుండా. అయితే దీనిలో కామరాజ బీజము, లక్ష్మీ బీజము, సారస్వత బీజము అని ఉదాహరణకి కొన్ని బీజాలు చెప్పారు. దీనిలో ఉదాహరణకి అంటే అనాది కాలంలో ఇట్లాంటి బీజములో బ్రహ్మాది దేవతల ద్వారా ఋషులోకానికి ప్రాప్తమై వారు లక్షలాది సంవత్సరాలు వాటిని చక్కగా ఉపాసన చేసి వాటి వైభవాన్ని మనసావాచకర్మణ రాబోయే భారతీయుల యొక్క శ్రేయస్సు కోసం వాటిని ఉపాసనా మంత్రముల ద్వారా, రకరకాల గురుమంత్రముల ద్వారా, రకరకాల కారణాలతో రకరకాల పర్వదినాల్లో వాటిని అనుగ్రహించినట్లుగా చరిత్రలు మనకు తెలుస్తున్నట్లుగా ఇక్కడ విశేషాలు కొన్ని చెప్పుకున్నాము. నిన్న సత్యవ్రతుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి చాలా రోజుల వరకు కూడా దేవదత్తుడైనటువంటి యొక్క బ్రాహ్మణుడికి సంతానం లేని కారణము చేత మహర్షులని ఆశ్రయించినటువంటి వాడై, సరే దురదృష్టవశాత్తు మనస్సు నిగ్రహించుకోలేక తన శ్రేయస్సు కోసం యాగం యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క బ్రహ్మగారైనటువంటి యొక్క మహానుభావుణ్ణి మహర్షిని మూర్ఖుడా ఆపు అన్నాడు. రథంతర సామం అనేటువంటి సామాన్ని చెప్తూ ఉంటే వృద్ధులు జ్ఞాన వృద్ధులు వాళ్ళు మంత్రానుభవం కలిగి జ్ఞానానుభవం కలిగి మంత్రద్రష్టలైనటువంటి యొక్క మహా తపస్సు చేసినటువంటి మహానుభావుల్ని సభలో పట్టుకొని ఆయనకేదో అనుమానం వచ్చింది అక్షరం సరిగా ఉచ్చారించాడో లేదో అని ఆయన అంటాడు. వయోవృద్ధులైన కారణం వల్ల అక్షర భావం, అక్షరం మీద ఉండబడేటువంటి విశ్వాసం, అక్షర అనుభవం, అక్షరం యొక్క ఉపాసన బలం నీకు క్షేమాన్ని కలుగ చేస్తుంది. కనుక నేను వృద్ధుణ్ణి కనుక మూర్ఘుడా అన్నావు కనుక మూర్ఘపుత్రుడు పుడతాడు. సారాంశంలో ప్రస్తుతాంశం జ్ఞాపకం కోసం, ఆ పుత్రుడు క్రమక్రమంగా తల్లిదండ్రికి ఉపయోగించకుండా చాలా దీనస్థితిలో దుస్థితిలో పెరుగుతూ 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 చివరిగా అరణ్యాల పాలైనాడని చెప్పుకున్నాం. అరణ్యాల పాలైన తర్వాత అరణ్యంలో ఒక అడవి పంది వస్తే ఆ బోయవాడు కిరాతకుడు అంటారు పర్యాయ పదంలో, అలాంటి యొక్క బోయవాడు దాన్ని చూసి ప్రయత్నించి మాంసాహారం తినడం అలవాటు కనుక బాణం చేత గట్టిగా దాన్ని బాధించినటువంటి వాడే అంటే కొట్టబడినటువంటి వాడై ఆ రక్తం శరీరం నుంచి ఆ పందికి స్రవిస్తూ ఉంటే అది ముందు భాగం నుంచి భయోత్పాతంగా మామూలుగా పరిగెత్తుతూ ఉంటే ఈ యొక్క మౌనంగా ఉండబడేటువంటి వ్యక్తి దగ్గరికి ఈ యొక్క ఉతచ్చుడు అనబడేటువంటి ఈ కుమారుడి దగ్గరికి వచ్చి బ్రాహ్మణ కుమారుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇటు పంది వెళ్ళింది, నాకు ఆహారం అది, నా పెళ్ళాం బిడ్డలు దాని కారణం చేతనే బ్రతకవలసి ఉంటుంది, మీరు జ్ఞానులు బ్రాహ్మణుల్లాగా కనిపిస్తున్నారు, శాంతి సత్యము దయాక్షమ మీ ఎందు ప్రేరేపణ ఉంటుంది, లోకానికి అది క్షేమాన్ని కలుగు చేస్తుంది, అనుగ్రహించండి, ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అని ఆదుర్దాతో అడగడం. అడిగిన తర్వాత చూసే కళ్ళు వినవు, వినే కళ్ళు చూడవు, చెవులు చూడవు, కళ్ళు చెప్పవు అని ఆయన చెప్పినటువంటి మాట ఏ జ్ఞానేంద్రియానికి ఏ ధర్మం ప్రకారంగా ప్రకృతి సిద్ధంగా పరమాత్ముడు ఏ స్థితి ఇచ్చాడో అది నేను ఇప్పుడు ప్రకటించినట్లయితే, భగవంతుడు ఇచ్చాడు నేను ప్రకటించినట్లయితే దానికి కలవు కర్తాచలిపిదే అని దానికి నేను బాధ్యుణ్ణవుతాననే మనసులో ఏదో రకమైన ఆలోచన వచ్చి మొత్తానికి దాన్ని అయే 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 అనే ఆదుర్దంలో కేకబెట్టినటువంటి మాట జగదీశ్వరి యొక్క అనుగ్రహం వల్ల ఆ వాక్కు వచ్చింది, ఆలోచన ఉంది, ఆ మహామహిమతో ఉన్నటువంటి యొక్క బీజాన్ని అయం బీజంగా పెద్దలు అనుగ్రహించారు. అలాంటి యొక్క బీజాక్షర మంత్ర జపం చేసి ఉత్తమమైనటువంటి యొక్క సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు అనబడేటువంటి యొక్క మోక్షాన్ని సాధించాలని ఒక సామాన్యమైనటువంటి మూఢాత్ముడు అంటే సామాన్య జ్ఞానం కలిగిన అపేక్షతో ఈ లోకంలో సుఖం లేదు, తల్లిదండ్రులకు నేను ఉపయోగించేవాడిని కాదు, మూర్ఘపుత్రుణ్ణి అని నన్ను మరి వాళ్ళు నిరాకరించారు కనుక ఈ లోకంలో నేను బ్రతికి కూడా సుఖం లేదనే ఉద్దేశం చేత ఒక విరాగ భావన కలిగినటువంటి వాడై మౌనం ధరించి ఆ ప్రాంతంలో ఉండి ఏదో చిన్న పర్ణశాలలాగా ఓ చిన్న కుటీరంలాగా తాత్కాలిక నది ఒడ్డులో నిర్మించుకున్న సందర్భంలో రోజువారీగా మహర్షులు, మహర్షి యొక్క పుత్రులు, మహర్షి కుటుంబీకులు స్త్రీలు వాళ్ళంతా కూడా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ అయ్యో ఈ పిల్లవాడు ఎవరో, ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడాడు, అప్రస్తున్న ప్రసంగాలు ఏమీ చేయడు, కాగా తల్లిదండ్రి దగ్గర ఉన్నట్లుగా ఇతనికేం కనిపించడం లేదని కాస్త ఆహారాన్ని ఏవో పండో రొట్టెముక్కో ఇలాంటిది ఏదో వేస్తున్నా కూడా దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించకుండా తినకుండా ఏదో కాలక్షేపం చేసినటువంటి సందర్భంలో ఈయనకి ఈ యొక్క బీజాక్షర మహిమ అశరీరమైన రూపంలో పరమేశ్వరి నోటితో పలికించిన కారణం చేత బీజాక్షర మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకుంటుంటే మహారాజాధిరాజులకు కూడా ఆ ప్రాంతంలో తెలిసి, తల్లిదండ్రులకు తెలిసి, ఆ తల్లిదండ్రులు అనబడేటువంటి వాళ్ళు కూడా రకరకాల ఆలోచనతో చేసినటువంటి వాడై మా కుమారుని చూద్దామంటే మేము వృద్ధులైపోయాం, గుడ్డివాళ్ళం అయిపోయాం, మా స్థితి ఏమిటనుకున్న సందర్భంలో ప్రయత్నపూర్వకంగా ఆప్తులైనటువంటి వాళ్ళు తీసుకువచ్చారే అని ఓ గ్రంథంలో ప్రామాణికంగా మనకు తెలుస్తుంది. దీనిలో కొంచెం కథాభాగంలో పెద్దలు చెప్తారు, ప్రామాణికంగా కాకుండా మహారాజు గారు వచ్చారు, గ్రామవాసులందరూ తీసుకుని వచ్చి సరే మొత్తానికి తల్లిగారు కూడా నమస్కరిస్తూ ఉంటే ఆ పాదస్పర్శ చేసిన సందర్భంలో అయ్యా మాకు తెలియకుండా మా రాజ్యంలో ఇంత గొప్ప తపస్సు చేసేటువంటి మహానుభావులు ఉన్నారు కానీ మీకు తగిన ఏర్పాటు చేస్తాం, మీరు ప్రశాంతంగా కూర్చొని మీకు తగినటువంటి యొక్క వైభవాన్ని మేము నియమ ప్రకారంగా కల్పిస్తాం, మీరంతా వచ్చి మాకు శుభాన్ని కలుగ చేయండి అని మహారాజు గారు ప్రయత్నించి చెప్పారు కూడా కథాభాగంలో కొంచెం గ్రంథభేదంలో అనిపిస్తుంది, కానీ ఎక్కువగా ఈ భావం కనిపించదు. అలాగే సరే ఋషయస్థ భిన్నా మతయస్థ భిన్నా అని మహర్షులు వారికి తెలిసినటువంటి కల్పాలు వారి వారి వైభవ ప్రకారంగా యథాశక్తిగా చెప్పి దేశాన్ని ఉద్ధరించడం, ఆ యొక్క దేశీయులను సంస్కరించడమే వాళ్ళ ఉద్దేశ్యం కానీ అనే భావం మనకు కనిపించదు. సారాంశం ఏం చెప్పుకోవాలి, కథాభాగంలో ఇతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. అందరికీ తెలిసినటువంటి విషయమే సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద ఇలాంటి వాక్యాల ద్వారా దేశం ఉద్ధరింపబడుతుంది. సామాన్యుడైనా అసామాన్యుడైనా విజ్ఞానుడైనా పండితుడైనా సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. కనుక ఏ ఏ ధర్మములు ఎవరికి చెప్పబడ్డాయో ఆ ధర్మం ఆచరించాలి. కానీ ఒకరి ధర్మం ఒకరు కాలానుగుణ్యంగా తెలివి ఎక్కువైనంత మాత్రాన తక్కువైనంత మాత్రాన ఆచరించకూడదు అని పరోక్షంగా రెండో వైపు నుంచి కూడా ఒక అభిప్రాయాన్ని మనకు చెప్తూ ఇలాంటి యొక్క సత్యవ్రతని వృత్తాంతం, అయింబీజం సారస్వత బీజంతో ఉన్నటువంటి యొక్క సత్యతని వృత్తాంతం అనాది కాలం నుంచి చరిత్ర భారతావనిలో ఎప్పుడైతే జరిగిందని చెప్తూ ఉన్నారో ఇక్కడి నుంచి మనకు మూడు అభిప్రాయాలు గుర్తించినటువంటి పెద్దలు ఈ వృత్తాంతాన్ని ఎవరైనా తెలియచేస్తే, అంటే ఎవరైనా ధారణ చేస్తే, శ్రవణం చేస్తే, ఎవరైనా వింటే దానిలో ఉండబడేటువంటి ముఖ్యాంశం అభిప్రాయములు తీసుకుంటే మనస్సు పులకాంకితం అవుతుంది, పుణ్యప్రదం అవుతుందని చెప్తున్నారు. ఏమిటి అంటే అశరీరమైన రూపంలో ఉండబడేటువంటి యొక్క పరమేశ్వరి ఈ బ్రాహ్మణుడికి అనుగ్రహించింది అంటే ఇక్కడ కారణం ఏం భావిస్తారు అంటే పెద్దలు, మహర్షులు సంకల్పం చేసినప్పుడు యజమానికి వంశవృద్ధి కలుగ చేసేటువంటి పుమ్మునామ నరకం అనబడేటువంటి నరకాన్ని నుంచి ఉద్ధరించేటువంటి పుత్రుడు కలగాలని, ఆ పుత్రుడు కలిగేటప్పుడు అవయవ లోపం ఉండకుండా గుడ్డివాడో కుంటివాడో చెవిటివాడో హీనుడు అసమర్థుడు అనారోగ్యవంతుడు కలగకుండా అనుకూలమైన పుత్రుడు కలగాలని సంకల్పం చేశారు. సంకల్పం చేయించినటువంటి యొక్క ఈ మహాజ్ఞాన లోమశుడు, జమదగ్ని, యాజ్ఞవల్క్యుడు ఉదాహరణకి వీరు ఎవరైతే ఉన్నారో వీరు సామాన్యులు కాదు, అసామాన్యులు, మహర్షి లోకంలో పెద్దలుగా చెప్పుకోబడినటువంటి వాళ్ళు, అన్ని రకాల ప్రపంచ ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు, ధర్మాన్ని స్వయంగా ఆచరించి జ్ఞానైక నిష్టతో ఆశీర్వచన భావం చేత అనుగ్రహించిన వారు దేశీయ స్థాయిలో. ఇలాంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇలాంటి యొక్క చరిత్రను ప్రతి పర్వదిన నాడు ఓ విశిష్టమైనటువంటి యొక్క అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఓ పండుగ రోజున కానీ విడి రోజుల్లో కానీ మానవులు కనుక చక్కగా ఈ చరిత్రలో ఉండే భావాన్ని తెలుసుకొని అలాంటి యొక్క సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినట్లయితే అలాంటి బీజాక్షర మంత్రమైనటువంటి యొక్క మంత్రములు మనకు లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి. అనుభవంలో మన తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రాంతంలో కొన్ని వందలు కూడా అమల్లో పెద్దలు చేస్తున్నారు ఈనాడానని కూడా మనకు తెలియనంత మాత్రాన ఎవరు చేయటం లేదనడానికి వీల్లేదు. తెలియని విషయాలు లోకంలో ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి, తెలిసిన విషయాలే చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి యొక్క సారస్వత బీజ రూపమైనటువంటి యొక్క మంత్రానుష్ఠానం చేసినటువంటి యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో ఇతరమైనటువంటి యొక్క కుటుంబాల్లో ఇతరమైన జన్మల్లో వాళ్ళు ఇట్లాంటి మూర్ఘ సంతానాన్ని పొందరు. ఎందుకంటే ఋషుల అనుగ్రహం అలాంటిది, ఋషుల సంకల్పం అలాంటిది. కనుక ఇలాంటి దీంతోపాటు సరస్వతీ ఉపాసన, సారస్వత బీజం ద్వారా సరస్వతీ ఉపాసన అనబడేటువంటిది కూడా ఇప్పుడు మానవుడు ఎలాంటి వాడైనా, బీదవాడైనా కాస్త ఉన్నవాడైనా సామాన్యుడైనా విద్య అనేది లోకానికి, లోకాన్ని ఉద్ధరించడానికి పాటు తనతో కూడా అవసరమే. కనుక అలాంటి యొక్క విద్య బాగా ప్రాప్తం కావాలి అంటే అనేక విద్యల్లో ఒక విశిష్టమైన పాండిత్యం కానీ గురువుల కరుణ కానీ కావాలి అంటే మరి ఇలాంటి యొక్క బీజాక్షర రూపమైనటువంటి మంత్రాన్ని గురుముఖత ఆశీర్వచనం పొంది, అంటే గురుముఖత ఉపదేశింపబడి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల మంత్ర వైభవం కలుగుతుంది, జీవితంలో భయం పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతిపర్వసు గాయంత్రి
ప్రతిపర్వసుగా యంతి బ్రహ్మణ బ్రాహ్మణ యజ్ఞశస్తద అభ్యాసం చాతి విస్తీర్ణ ఆఖ్యానం చాతి విస్తీర్ణ స్తువంతి మునయ కిల తచ్చుత్వా సదనం తస్య సమాగమ్య తదాశ్రమే ఏన త్యక్త పురా తేన గృహన్నీతోతి మానితక తస్మాద్ రాజన్ సదా సేవ్య పూజనీయ చ భక్తిత ఆదిశక్తి పరా దేవి జగతాం కారణం హిసా తస్యా యజ్ఞం మహారాజ కురు వేద విధానతక సర్వకామ ప్రదౌ నిత్యం నిశ్చయం కథితం పురా శృత సంపూజిత భక్త్య ధ్యాత్వా చోచ్చారిత స్తుత దదాతి వాంఛితానార్థ వాంఛితానర్థాన్ కామదా తేన కీర్చ్యతే.
ఓ జనమేజయ మహారాజా, దేవీ భాగవత తత్వంలో ఐంబీజం యొక్క మహామహిమని గురించి ఈనాడు మీరు వినడం మహాభాగ్యం. ఈ చరిత్రను అనాది కాలంగా మహర్షులు కూడా ఆదరించారు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇలాంటి యొక్క విధి విశేషాలు వినట్టు మనస్సు పరిపర విధాల అన్యాయత్తం కాకుండా, అంటే వేరే విషయాల యందు మనస్సు ప్రేరేపణ చేయకుండా, అమ్మవారి యొక్క ఆ బీజాక్షర రూపమైనటువంటి మహామంత్రాన్ని మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం అన్నట్లుగా ఆ మంత్రాన్ని చక్కగా పెద్దల ద్వారా అనుష్ఠానం చేసినటువంటి వారై దేవీ అనుగ్రహ కటాక్షాన్ని పొందండి. మీరు మహారాజులు గనక, జనమేజయ మహారాజు వివాహమైందని చెప్తున్నారు అప్పటికి, మరి మీరు గృహస్థులు గనక, మీకు రాజు వైభవం ఉంది గనక, దేవాలయాలు కట్టించి అమ్మవారి యొక్క విగ్రహాలను చక్కగా బంగారు విగ్రహాలని చెప్తున్నారు ప్రతిష్ఠ చేసి ఆగమశాస్త్ర నియమ ప్రకారంగా పక్షోత్సవాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నవరాత్రములు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల దేశవ్యాప్తంగా సుఖం, క్షేమం, జయం, లాభం కలుగుతుంది. ఆ దేశంలో మీరు కూడా లోకులు గనక, మీకు కూడా మీ తండ్రి గారి యొక్క కారణం ఏదైతే మీరు చెప్తున్నారో, మోక్షం పొందాలి తండ్రి గారు అనే ఉద్దేశంతో ఆ పరమేశ్వరి కృప వల్ల మోక్ష సాయుధ్యం కలుగుతుంది. మోక్షం అనబడేటువంటిది సామాన్యంగా చెప్పినంత తేలిక కాదు, అయినప్పటికీ కూడా పరమేశ్వరి కరుణ కలిగినట్లయితే అది కలుగుతుంది కనుక దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా సాధించండి అనే విషయాన్ని చెప్పి సరే మంగళాంతంగా వారిని ఆ యొక్క అనాది కాలంలో ఆ శౌనకాది మహర్షులు వింటూ ఉండగా సూతుల వారు ఏమైతే నైమిషారణ్యంలో దేవీ భాగవత తత్వంలో మూడవ స్కంధంలో సత్యవ్రతుని వృత్తాంతం చెప్పారో అదే విషయాన్ని ప్రథమంగా అనాది కాలంలో వ్యాసాది మహర్షులకి సాక్షాత్ త్రిభువనేశ్వరీదేవి అనుగ్రహించదని మనం తెలుసుకుంటున్నాం. తర్వాత రాజోవాచ, అయ్యా అమ్మవారి యొక్క దేవాలయాలు కట్టించమన్నారు, అమ్మవారిని సేవింపమన్నారు, అమ్మవారి మంత్రానుష్ఠానం పెద్దల ద్వారా ఉపదేశంపడి స్పష్టంగా సరైన సంప్రదాయంతో మరి మంత్రానుష్ఠానం చేయమన్నారు, వీటిల్లో కొన్ని ధర్మాలైనా నేను ఆచరించాలి అంటే మరి వ్యక్తిగతమైనటువంటి ధర్మాలు ఆచరించేటప్పుడు కాస్త ఏదైనా తెలియకో తెలుసో పొరపాటు జరగవచ్చు, సాంఘిక ప్రకారంగా, వ్యవహారిక ప్రకారంగా. అలాంటి వాటిల్లో ఓ చిన్న విషయం, మీరు ఇందాక దేవీపరమైన యజ్ఞాన్ని చేయమని చెప్పారు, ఆ దేవీపరమైనటువంటి యజ్ఞం చేసే విధానం ఏమిటో నేను అజ్ఞానుణ్ణి, అంటే మానవ జీవితాన్ని ఏ రకంగా అమరల్చుకుంటే నా యొక్క జీవితం సాధ్యమవుతుందో, సాధ్యము, అసాధ్యము, కష్ట సాధ్యము, సుసాధ్యము, సాధ్యం నాలుగు రకాలుగా చెప్పారు పెద్దలు. కనుక అసాధ్యమైన ధర్మాలు చెప్పకుండా నాకు సాధ్యమయ్యే పద్ధతిలో తండ్రి లేని వాణ్ణి కనుక మరి ఏదైనా ఆ అమ్మవారి యజ్ఞం ఎలా చేయాలో చెప్పండి అని మనలాంటి రాబోయే భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఆ యజ్ఞాన్ని గురించి అడుగుతున్నాయట జనమేజయ మహారాజుగా సాక్షాత్ వ్యాసుల వారిని. అయితే ఈయన గారు చెప్తున్నారు, నాయనా స్వామి ఏం చెప్పమంటావు, అమ్మవారి యొక్క యజ్ఞాన్ని గురించి చక్కగా శ్రద్ధగా వినాలి మొట్టమొదట. ఏంటి అంటే నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు ఉండాలి. అంటే ఇప్పుడు చాతుర్మాస్యం అనుకోండి, ఉదాహరణకు యజ్ఞం తలపెట్టాం, ఇదైతే యాగం జరుగుతుంది నవగ్రహ ప్రతిగణంగా లక్షాత్మక యాగం, మహామంగళ యాగం, విశ్వ కళ్యాణ హేతువుగా. అయితే యజ్ఞము శ్రౌత భాగంలో చెప్తున్నారు కనుక, అంటే అనేక ధర్మముల యొక్క సమూహం కూడా యజ్ఞమని చెప్తారు కనుక, నామయజ్ఞం, తపోయజ్ఞం, జ్ఞానయజ్ఞం ఇలాగ చెప్పారు కనుక పెద్దలు భావం చేత, అలాంటి యొక్క యజ్ఞాన్ని మరి ఎలా చేయాలని మీరు అడుగుతున్నారు. మనస్సు నిశ్చలంగా ఉండాలి అంటే ఏమిటి, యజ్ఞానికి సంకల్పం చేసినా ఎవరా వస్తారు, ఏమయ్యా ఇక్కడ మామిడాకులు కట్టావు ఏమిటి, మామిడాకులు కాదు రావ్యాకులు కట్టాలి కదా అంటాడు, తెలుసో అంటాడో తెలియక అంటాడో, అప్పుడు మనస్సు వికల్పం అయిపోతుంది. ఉద్దేశం ఏమిటి అంటే వినడంలో పొరపాటు ఉండకూడదు, కానీ అయ్యో పొరపాటు చేశాం కదా ఇక నా యజ్ఞం మరి చెడిపోయింది కదా, నాకు ప్రతిఫలం రాదు కదా, అనుకూలం రాదు కదా, శుభం జరగదు కదా, ఇట్లాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే లోకులు రకరకాలుగా సలహాలు చెప్తూ ఉంటారు. మనస్సు ఎప్పుడు కూడా జీవనంలో కానీ జీవితంలో కానీ వ్యాపకంలో కానీ అనుష్ఠానంలో కానీ ఆమె దివ్య చరణముల యందు మనస్సు ప్రేరేపణ చేసి ఆ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ యొక్క శృంగేరి జగద్గురుల ఆ స్వామివారి యొక్క శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు అపేక్షించి జీవితం మనసావాచ కర్మణ అలాంటి పెద్దలకు అర్పించి ఒక మంచి క్రతువు ఓ మహాకార్యం చేస్తున్నప్పుడు దీనికి శ్రేయాంశు భవవిఘ్నాని అని చెప్పినప్పటికీ కూడా అవిఘ్నములు రూపకంగా జరుగుతుంది కానీ విఘ్నాలు రావు. కనుక మహారాజా జనమేజయ ఈ విషయాన్ని ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత వేదోక్తమైనటువంటి యజ్ఞం భక్తి శ్రద్ధలతో అమంత్రకంగా అవిధిగా అజ్ఞానంగా ఇలాంటి యొక్క మాటలతో కూడినటువంటి యొక్క పనులు చేయకూడదు. ఆ ఆహుతి వేసేటప్పుడు యజ్ఞకుండంలో ఆహుతులు వేసేటప్పుడు సమంత్రకంగా సవిధానంగా ఆ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మాత్రమే వేయాలి కానీ అవిధిగా అకారణంగా వేయకూడదు. ఉదాహరణలో మనకు ధర్మం బాగా జ్ఞాపకం ఉండాలంటే ప్రతిరోజు మనం ఆహారం సేవిస్తాం కానీ ఆహారం సేవించినప్పుడు అనుకూలమైన ఆహారం సమయంలో సేవిస్తాం కానీ ఆహారం తింటే ఆరోగ్యం అని ఎప్పుడు పడితే అప్పుడు తినడం లోకంలో లేదు కదా. కనుక యజ్ఞపి శుద్ధం లోక విరుద్ధం నాకరణీయం నాచరణీయం. లోకానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు ప్రయత్నం చేసి. అందుకే సద్గురువుల యొక్క అనుగ్రహం కావాలి, పెద్దల ఆశీర్వచనం కావాలి, వేదమాత మనల్ని కరికరించాలి. తర్వాత ఈ మనస్సు కొంచెం ఆధీనంలో ఉంచుకోవాలి. తర్వాత సాత్విక యజ్ఞం చేయాలి. రాజస యజ్ఞం, తామస యజ్ఞం, సాత్విక యజ్ఞం. రామాయణాది మహాకావ్యములు మనం చరిత్రలో పెద్దల ద్వారా విన్నట్టయితే ఒక సమయంలో చెప్తారు, సీతామ్మవారిని చూడటానికి వెళ్ళినప్పుడు రామచంద్రస్వామి వారి అనుజ్ఞత రాముని మీద భారం పెట్టి రామానుగ్రహాన్ని అపేక్షించి సీతామ్మవారి దర్శనం చేసి స్వామివారి యొక్క క్షేమాన్ని తెలియజేసి అమ్మవారికి కాస్త నాలుగు ప్రీతి మండలం చేద్దాం, ఆ ఉంగరం ఏదైతే అమ్మవారు కొరకు గుర్తు ఇచ్చారో దాన్ని చూపిద్దామని వెళ్ళిన సందర్భంలో రాత్రి వేళ రాక్షసులంతా యజ్ఞం చేస్తున్నట్లు స్వాహాకారాలు వేదధ్వని వినిపిస్తున్నాయి అర్ధరాత్రి వేళ లంకానగరంలో ఆంజనేయ స్వామి వారికి. ఆశ్చర్యపోయారట. ఇలా చెప్తారు పెద్దలు, అంటే రాక్షసులై పుట్టి అర్ధరాత్రి వేళ ఇట్లాంటి వేదాన్ని ఉపయోగించుకొని వీళ్ళు సహకారయుక్తమైనటువంటి యజ్ఞాది కర్తవులు చేస్తున్నారు. మన అయోధ్యలో ప్రతిరోజు రాత్రి వేళ సామాన్య జనం ఎవరు కూడా ఇట్లాంటి కర్తవులు చేయటం లేదు కదా. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంగత ప్రతిష్ఠతి శ్రోత్ర జుహోతి అని చెప్పినట్లు యజ్ఞం విష్ణు స్వరూపంగా వీళ్ళని ఆ విష్ణువు యొక్క శక్తి కాపాడుతుంది. అంటే మరి ఆ విష్ణువే రాముడు కదా ఇప్పుడు, కనుక ఆ రామశక్తి మనల్ని కాపాడాలి కదా అని కొంచెం చింతించినటువంటి వాడే కాస్త ఆశ్చర్యపోయినాడంటే అసంతృప్తి పడ్డారు కొన్ని క్షణాలను ఓ మాట చెప్తూ ఉన్నారు. సరే తర్వాత ఇక ఇలాంటి యొక్క విషయం జ్ఞాపకం ఉన్నటువంటి వాడై ఎప్పుడు పడితే అప్పుడు అవిధిని నా కృతం అకృతం అంటారు శాస్త్రకారులు. విధిని ధిక్కరించి చేసినటువంటి యజ్ఞం కానీ యాగం కానీ నిష్ఫలితాలు అయిపోతాయని దుష్ఫలితాలు ఇస్తాయి, నిష్ప్రయోజనాలు అవుతాయని చెప్పారు. కనుక యజ్ఞం చేసేటువంటి వాడికి గర్వం కానీ భేషజం కానీ క్రోధం కానీ కోపం కానీ లోభం కానీ మాత్సర్యం కానీ ఇట్లాంటి యొక్క హీనభావాలు ఉండకూడదు అని చెప్పారు. శుద్ధ సాత్విక స్వభావం చేత మనసా వాచకర్మణ ఆ యజ్ఞానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు దేవి భాగవతంలో సాక్షాత్ త్రిపుర సుందరి పరాభట్టారిక త్రిభువనేశ్వరి అనబడేటువంటి అమ్మవారి ప్రతి చేసేవాడు సాత్విక స్వభావం పొందినవాడై ఉండాలి. సత్వస్వభావం, సత్వస్వభావం ఎలా వస్తుంది? నిజ జీవితంలో వీటిని గురించి ఆలోచన చేసి కొంచెం పెద్దలను సేవించి అలాగే విహితమైన ధర్మాలను తెలుసుకొని నిజ జీవితంలో కాస్త కూస్త కృష్ణారామ అంటూ మరి ఎక్కువ కారము లేకుండా ఎక్కువ తీపి లేకుండా ఎక్కువ పులుపు లేకుండా బాగా ఉప్పు కారం బాగా తగ్గించినటువంటి శుద్ధ సాత్విక ఆహారం తీసుకొని హరినామ స్మరణ చేస్తూ నిరంతరం దేవసాత్యేవ చేస్తూ నిరంతరం వేదశాస్త్రాలు పోషిస్తూ పండితుల అనుగ్రహాన్ని పొంది తల్లిదండ్రిని చక్కగా పూజ్యభావంతో చూసినప్పుడు దేశము ఎందు సద్భావన కలిగినప్పుడు సాత్విక స్వభావం బహుశా వస్తుంది. అది కూడా రాలేదండి, మీరు చెప్పిన పనులన్నీ చాలా భాగం వరకు చేశారు. ఒక ఆయనని మనం ఉదాహరణ కనుక లోకంలో మనకు మనసుకు ధర్మం తెలుసుకున్నట్టయితే ఇక గ్రహాలు బాగా లేవు, పూర్వజన్మార్జితం పాపం, వ్యాధి రూపేణ పీడ్యతే తచ్చాంతి ఔషధీర్ధాని జపహోమ సునాత్ని ఇలాంటి యొక్క ఈ యజ్ఞాలు యాగాలు ఉదాహరణకి శాంతి కర్మలు చేసి మనస్సు ఆధీనంలో ఉంచేట్లుగా మనస్సుకు అధిపతి చంద్రుడని చెప్పుకుంటున్నాం కానీ ఒక సామాన్య భావం చేత గ్రహ విషయాల్లో అలాంటి యొక్క గ్రహముల అనుగ్రహాన్ని పొంది సత్వస్వభావంతో దైవ కార్యాలు చేయాలి కానీ కోపంతో రాజసంతో చేసినటువంటి పెద్దలు పూర్వకాలంలో ఇలాంటి ఫలితాలు పొందలేదు అని చెప్పి అనేక రకాల ఉదాహరణలు చెప్తున్నారు. క్రోధంతో మదమాత్సర్యంతో లోభంతో ఇలాంటి యొక్క నాస్తిక భావన చేత ఇలాంటి యొక్క దైవ కార్యాలు ఉదాహరణ యజ్ఞం అని చెప్పారు, ఇవి చేయకూడదు జనమేజయ మహారాజా. తర్వాత ఇక ముక్తి మార్గం లేకపోగా ఇక్కడ దుష్ఫలితాలు వస్తాయని కూడా ఒక విశేషాన్ని తెలియచేస్తున్నారు. అయితే ధర్మములు పురాణాదుల ద్వారా వేదశాస్త్రముల ద్వారా రకరకాలుగా చెప్పినా దేశము కాలము పాత్రను అనుసరించి, దేశకాల పాత్రాన్ని అనుసరించి ఈ యజ్ఞ వైభవాన్ని మనం ఒక పద్ధతిలో అవగాహనాత్మకంగా ఉంచుకోవాలి. కానీ శాస్త్రంలో చెప్పారని చెప్పేసి ప్రతిరోజు కూడా శాస్త్రంలో గంగానదికి వెళ్ళి స్నానం చేయమన్నారు, లేకపోతే మరి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతోనే సామాన్య భావన కూడా మనం తీసుకుంటే పామర భావనే తీసుకుందాం, పండిత భావన వద్దు, మరి సామాన్యులం కనుక మనం మరి రోజు గంగానదికి వెళ్ళి స్నానం చేయకపోతే స్నాన ఫలితం ఉండదంటే రోజు గంగానికి వెళ్ళడం జరుగుతుందా? ఎంతవరకు జరుగుతుంది? కనుక దేశము కాలము పాత్రలు గంగానదికి వెళ్ళలేని వాడు గంగ మంత్రాలు చెప్పుకోమన్నాడు. గంగానది మనకు మరి ఆ జలానికి సంబంధించిన మంత్రాలు, ఇమం మే గంగే యమనే సరస్వతి శుతిద్రస్తోమకం సజిత పరుష్ణీయ లేక గంగే చేయమనే చేయవ గోదావరి సరస్వతి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఉన్నత స్థాయిలో, సామాన్య స్థాయిలో, సహజ స్థాయిలో ఏదో ఒక పరిధిలో ధర్మాన్ని విడనాడకూడదు అనేదే పెద్దల ఉద్దేశ్యం. కానీ ఇక శబ్దశబ్దార్థంతో కనుక మనం ఊహించినట్లయితే ఈ రోజుల్లో అందులో అల్పాయుష్యు, అల్పజ్ఞానం, అవివేకం, అమాయకత్వంతో ఉన్నటువంటి కలియుగంలో అనాది సిద్ధమైనటువంటి సంపూర్ణ ధర్మాలు మానవులు ఆచరించడం అసాధ్యము, సాధ్యము కాదు. కనుక దేనికైనా సాక్షాత్ మనకు అనుసరం మనకు అనుగ్రహించేటువంటి యొక్క మనకు వివేకాన్ని ఇచ్చి మన జీవితాన్ని ఎప్పుడూ కూడా పులకాంకితం చేసేటువంటి సద్గురువులు కావాలి. ఆ గురువుల అనుగ్రహం కూడా సాక్షాత్తు పరమేశ్వరి పరదేవతా కరుణాకటాక్ష వల్ల, శ్రీవారి యొక్క అనుగ్రహం వల్ల ఇలాంటి యోగాలు పడతాయని మనం మనసులో భావించవలసి వస్తుంది. తర్వాత ఇక అనాది కాలంలో ఇట్లాంటి యొక్క యజ్ఞాలు చేసినటువంటి వారు వారి వారి యొక్క ధర్మాల ప్రకారంగా ఆచరించారని, ఇంద్రుడు లాంటి వాడు కూడా దేవీపరమైనటువంటి కొన్ని యజ్ఞాలు చేశారని, మరి ఇతరమైనటువంటి యొక్క మహానుభావులు సాక్షాత్ మహావిష్ణువు కూడా ఇలాంటి యజ్ఞాలు అమ్మవారి పరంగా చేశారని కథాభాగంలో ముందు చెప్పబోతూ ఉన్నారు. తర్వాత సత్యధర్మాలు అమలులో ఉన్నా, అంటే సత్యము మాట్లాడటం, ధర్మాన్ని ఆచరించడం ఉన్నా, ఈ మానవ శరీరం ఒక ధర్మరూపమైనటువంటి యొక్క విశిష్టమైన ధర్మాన్ని కనుక ఆచరించకపోతే మోక్షానికి యోగ్యత కాదు. కనుక ఊహాతీతమైనటువంటి యొక్క ధర్మం ఆచరించేటప్పుడు మీరు మహారాజు కనుక మీరు ఆచరించిన ధర్మం ఆదర్శప్రాయంగా ఉండాలి, లోకలకు కూడా అనుకూలంగా. అయ్యో మహారాజు లాంటి వాడు ఇంత క్రతువు చేశాడు కదా, మనము కూడా అట్లాంటి యొక్క ధర్మాన్ని ఆచరిద్దామని వారి శక్తి సామర్థ్యాలను బట్టి. కలియుగం, కలియుగం, కలిభయం, ఏం చేస్తామండి? కలియుగం కలిభయం కదా, కలియుగం కదా, కాలం అనుకూలంగా లేదు కదా, ఇట్లాంటి సామాన్య పదాలు మనం నమ్మకూడదు. ఏదో అంటూ ఉంటారు, తెలిసో తెలియక ఉంటారు, లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కనుక. కనుక తాపసోత్తములైనటువంటి వాళ్ళు, తపస్సు చేసేటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మహామంత్రాధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో, మంత్రద్రష్టలు ఎవరైతే ఉన్నారో, అలాంటి పెద్దలను పిలుచుకుని వచ్చి క్షాత్రధర్మ ప్రకారంగా మీరు శౌర్య ధైర్య పరాక్రమ క్షాత్రధర్మ పరిపాలన చేయవలసిన బాధ్యత మీ ఎందు ఉంది కనుక అలాంటి యొక్క దేవీపరమైనటువంటి యొక్క యజ్ఞాన్ని చేయండి. ఒకవేళ యజ్ఞం కనుక చేయగలేకపోతే ఇళ్లకు వాస్తుశాస్త్రం ఎలా చెప్పారో అలాగే ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్మించినటువంటి దేవాలయాల్లో నిత్యం కూడా పూజా వగైరాలు సంప్రదాయ ప్రకారంగా ఉండబడేటువంటి దేవాలయాన్ని పోషించి నవరాత్రాది కార్యక్రమంలో అమ్మవారికి విశేషంగా శరదృతువులో ఆశ్వీజ మాసంలో లేక కనీసం వసంత ఋతువులో చైత్రమాసంలో కూడా దేవీపరమైనటువంటి వ్రతాదులు చేయవచ్చని దేవీ భాగవతంలో మనకు విశేషంగా ఒక సూచన పెద్దల ద్వారా తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇలాంటి యొక్క యజ్ఞం మానసిక యజ్ఞం కూడా చేయవచ్చు అని చెప్తున్నారు. ఇది సామాన్యమైనటువంటి గృహస్థులకి అనుభవంలోకి వచ్చే విషయం కాదు. ఎందుకయ్యా అంటే ద్రవ్యము ద్వారా బాహ్య ప్రపంచంలో యజ్ఞకుండములు, ఆ యజ్ఞ వేదిక, ఉపవేదులు, వీటితో కూడినటువంటి యొక్క చతుర్విధ హోమం, అంటే మరి సమిధలు, నెయ్యి, అలాగే ధాన్యములు, చెరువు అంటే మనం తటాకం చెరువు కాదండి, ఇక్కడ అన్నానికి చెరువు అంటారు సంస్కారం చేయుత, చెరువు వేరు, చెరువు వేరు, తటాకం కాదు ఇక్కడ. కనుక అలాంటి హోమద్రవ్యంలో అన్నము, ఈ వగైరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చతుర్విధ హోమం అంటారు కనుక హోమద్రవ్యాలతో కలిసి ఇప్పుడు మనకు కళ్ళకు కనిపించేట్లుగా మంత్రవిధి ప్రకారంగా చేసిన యాగము కానీ యజ్ఞం కానీ కళ్ళకు కనిపించడం వల్ల కలియుగంలో ఇప్పుడు ఉండబడేటువంటి యొక్క జీవనంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆంతరంగికంగా చేసేటువంటి మానసంపరమైనటువంటి యొక్క యజ్ఞంలో
ఆ మనస్సును ఏకాగ్ర చిత్తంలో ఉంచుకొని దానికి ఈశ్వరుని సాక్షిభూతంగా పెట్టుకుని ఏదో విధానం చెప్పారు, ఆ విధాన ప్రకారంగా మనం చేయాలంటే ఇది అసాధ్యమైనటువంటి ధర్మం గనక, అసాధ్యమైన ధర్మాన్ని మనం ఆచరించడం గనక, సాధ్యమైనటువంటి ధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా కలియుగంలో కూడా ఇలాంటి మహాకృతవులు చేసి పరమేశ్వరి కృపాకడ ఒకసారి మీరు పొందవచ్చు, నిరుత్సాహపడక్కర్లేదు. జనమేజయ మహారాజా, తస్మాత్ సర్వ ప్రయత్నేన ధ్యేయా శ్రీ భువనేశ్వరి శ్రోతవ్యా చైవ మంతవ్య గురువాక్యానుసారతగ రాజన్ దేవం కృతో యజ్ఞో మోక్షదో నాత్ర సంశయక అన్యే యజ్ఞా సకామస్తో ప్రభవం తిక్షయోన్ముఖాక. తర్వాత అగ్నిష్టోమం, అతిరాత్రం, అప్తోర్యామం, శాంతపును, వాజపేయం, పౌండరీకం, అశ్వమేధం ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం, యజ్ఞాలు పేర్లు వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా చేసేటువంటి పెద్దలు కస్తో కొస్తో ఈనాడు కూడా ఉన్నారు, దానిలో సందేహం లేదు. కానీ క్రోధము లేకుండా, లోభం లేకుండా, నిరపేక్షతో చేసే యజ్ఞాలు సాత్వికం అని చెప్పారు కనుక మరి నిరపేక్షతో చేసే యజ్ఞములు యజ్ఞమై స్వర్గకామహ. యజ్ఞం చేసిన వారికి ఆ యొక్క విష్ణులోకం వస్తుంది, అక్కడే ఉండవచ్చు. ఇక మళ్ళీ పుట్టడం, గెట్టడం, పుట్టడం, ఈ గ్రహాలు, ఈ బాధలు, ఆకలి బాధ, శరీరం, తలనొప్పి, లేవలేకపోవడం, జ్వరం, రోగం, అపేక్ష, మోహం, ఇలాంటి ఆకలి, ఇవన్నీ కూడా ఏమి బాధించో ఆ మోక్షంలో ఉన్నన్నాడు, దేహభ్రాంతులు ఉండవు గనక. కనుక ఇలా కాకుండా పరమార్థతత్వం చేత నిష్కామ కర్మయోగం మీరు ఇప్పుడు ఆచరిస్తే ప్రయోజనం లేదు. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు మనసులో, మీ తండ్రి గారిని ఉద్దేశించి మోక్షం పొందాలి తండ్రి గారని, కనుక కామ్యార్థులై కూడా శాస్త్రీయంగా పెద్దలైన జ్ఞానులను పిలిచి, బాగా అనుభవం కలిగినటువంటి విద్వాంసులు పిలిచి దేవీపరమైనటువంటి యజ్ఞాన్ని చేయండి. మహారాజా మరీ చెప్తున్నాను, పూర్వంలో లాగా సర్పయాగం చేస్తూ అంబాయాగం అని మాత్రం అక్కడ గుర్తింపులు మీరు పెట్టవద్దు, అంటే పొరపాటు పరిధిలో ఉండాలి కానీ అలవాటులోకి రాకూడదు అంటూ ఉన్నారు. తర్వాత భువనేశ్వరీదేవి యందు ప్రీతి భావన ఉండాలి, అంటే ఆమెను నమ్మాలి మనం, ఒక మూఢాత్మమైనటువంటి భావన నమ్మాలి. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరి ఒక కార్యక్రమం కోసమో, ఒక వస్తువు కోసమో, వీధిలోకో లేకపోతే బజారులోకో లేకపోతే ఏమంటారు అంగడిలోకో వెళ్తున్నప్పుడు వెళ్ళి ఆ వస్తువు తీసుకుని ఇంటికి వస్తామనే లక్ష్యంతో వెళ్తాం, కానీ మధ్యలో ఏదో ప్రమాదం వస్తుంది నేను ఇంటికి రాను అనబడేటువంటి మాట ఆలోచనలో రాకూడదు, అలాంటి అనుభవం ఉండకూడదు. అది ఏదైనా దైవ ఆగ్రహం వల్ల జరిగితే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో జరగవచ్చు, కానీ మీరు మాత్రం అన్యదా భావించవద్దు. ఇట్లాంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ఆలోచన కాకుండా అసామాన్యమైనటువంటి యొక్క దృఢమైన నమ్మకం చేత ఇట్లాంటి యజ్ఞాన్ని గనక మీరు అమ్మవారి ప్రియంగా చేసినట్లయితే మనసావాచ కర్మణ ఆ పరమేశ్వరి మనల్ని అనుగ్రహిస్తుంది, దానిలో సందేహమేం లేదు. విధిని ధిక్కరించకూడదు, విధి ప్రకారంగా మాత్రం మీరు ఈ కర్తవ్యం చేయండి అని చెప్తున్నారు. చెప్తూ పూర్వకాలంలో దేవీ యజ్ఞం కురుష్వార్జ వితతం విధి పూర్వకం విష్ణునాయ కృతం పూర్వం సృష్ట్యాదౌ నృపసత్తమగ తదాత్వం కురు రాజేంద్ర విధింతే ప్రబ్రవీమ్యగం బ్రాహ్మణా సంతి రాజేంద్ర విధిజ్ఞ వేదవిత్తమ దేవీ బీజ విధానజ్ఞ మంత్ర మార్గ విచక్షణాగ యాజకాస్తే భవిష్యంతి యజమానస్వమేవకి కృత్వా యజ్ఞం విధానేన దత్వా పుణ్యం మకార్జితం సముత్తర మకారాజ పితరం దుర్గతిం గతం. ఓ జనమేజయ మహారాజా, లోకంలో రకరకాలతో కూడినటువంటి అనుభవాలు ఉన్నాయి, పెద్దల ద్వారా, మహర్షుల ద్వారా, జ్ఞానుల ద్వారా. ఏదేమైనప్పటికీ కూడా సాక్షాత్ నారాయణుడు అనబడేటువంటి యొక్క అచ్యుతానంద గోవింద అచ్యుతుడు అనబడేటువంటి పరమాత్మని స్మరించిన మాత్రాన సకల పాపాలు పోగొట్టేటువంటి స్వామి కూడా అనాది కాలంలో, అంటే సాక్షాత్ మహావిష్ణువు కూడా అమ్మవారి ప్రియంగా యజ్ఞం చేశారయ్యా స్వామి. ఇక మరి పరిపాలన చేసేటువంటి యొక్క సాక్షాత్ మహావిష్ణువే అమ్మవారి పరంగా యజ్ఞం చేశారు అంటే మనలాంటి వాళ్ళం, మనుష్య రూపంలో ఉండబడేటువంటి వాళ్ళం, కలియుగంలో ఉండబడేటువంటి వాళ్ళం, అస్వరమైనటువంటి యొక్క అనిత్యమైన శరీరాన్ని పొంది ఏమీ నమ్మక ప్రతిదాని ఎందు అనుమానం వ్యక్తం చేసి దేన్ని ఆచరించలేక ఆయుష్ ఉన్నది కాస్త కరిగిపోయి బాల్యంలో నిద్రలో పోయి యవ్వనంలో తెలియకపోయి కౌమారంలో శరీరం అనుకోలేక వృద్ధత్వంలో ఏం చేయగలుగుతాం మనం? అభావంలో అప్పుడంటే ఏమంటారు, మరి వృద్ధత్వంలో ఏం చేయలేం, ఏదో భగవన్నామస్మరణ చేసుకుంటాం, ఎవరి సహకారం పొందడం మానవ సహజం. అలా కాకుండా కొంచెం మీరు చిన్నతనంలో ఉన్నారు గనక, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది గనక, తప్పకుండా మీరు చిన్న వయసులో ఉన్నారు కనుక ఇట్లాంటి యజ్ఞాన్ని ప్రోత్సహించండి, యజ్ఞాన్ని చేయండి. సాక్షాత్ పరంధాముడు చేశాడు అని చెప్పి ఉదాహరణ చెప్తున్నారు. తర్వాత ఈయన అంటున్నారు, స్వామి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ నాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి, అయితే నేను చేయగలనా లేదా మీరు చెప్పినటువంటి శాస్త్రీయ ప్రకారంగా అనే మానసికమైనటువంటి ఆందోళన మాత్రం కాస్త నాకు కలిగిస్తుంది.
మీరు సాక్షాత్ గురువులే గనక, అంటే బ్రహ్మస్వరూపులే గనక, విష్ణుస్వరూపులే గనక, శివస్వరూపులే గనక, యజ్ఞం చేసేటువంటి యొక్క ప్రోత్సాహంతో కూడిన ఆశీర్వచనాన్ని నాకు అనుగ్రహించండి. ఇప్పుడు మంచి కార్యం చేయాలి అనుకోవడం సహజం, చేస్తే మంచిదే. అది క్రియారూపం ధరించాలి అంటే కాలం కూడా అనుకూలించాలి, సంఘం కూడా అనుకూలించాలి, మనకు ఉండబడేటువంటి ద్రవ్యం సంస్కరింపబడాలి, మనకు ఆ యోగం కలగాలి. దీనికి కూడా ప్రకృతి మాత అనుగ్రహాన్ని పొందాలంటే కూడా గుకారో క్షంధకార సత్ రుకారస్త నిరోధక, అజ్ఞానం నుంచి దూరం చేసి ఆ జ్ఞానం అనబడేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి సద్గురువులు ప్రాప్తం కావాలని పెద్దలు చెప్పగా, అలాంటి యొక్క సద్గురువులు మీరు నాకు ప్రాప్తమైనారు సాక్షాత్ వ్యాసుల వారు గనక, అంతకంటే మించినటువంటి మహాభాగ్యం ఏం లేదు. మరి నాకు ఆ యజ్ఞం చేసే యోగాన్ని కలిగించండి అని ఆ గురువుల ఎందు ప్రీతిభావంతో కూడినటువంటి యొక్క ఆ అభిప్రాయాన్ని జనమేయ మహారాజు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత అనాది కాలంలో మహావిష్ణువు యజ్ఞం చేశారన్నారు, కాస్త ఆ విధానం ఏమిటో నాకు చెప్తే, నేను అల్పజ్ఞానం కలవాణ్ణి గనక తెలుసుకుని, మరి ఈ శరీరానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఏవైనా ప్రకృతి మాత కల్పించినట్టయితే ఆ యజ్ఞాన్ని చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అన్నారు. ఓ రాజా, పూర్వకాలంలో విష్ణువు చేత చేయబడినటువంటి యొక్క భగవతీ పరమ యజ్ఞాన్ని గురించి పరమాద్భుతంగా పెద్దలంతా కూడా అనుభవించినటువంటి ఫలాన్ని చాలా రకాలుగా తెలియచేశారు మనందరికీ. ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణువు ఇలాంటి యొక్క యజ్ఞాన్ని చేశారు మరీ జ్ఞాపకం చేస్తూ, అనాది కాలంలో త్రిభువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి చిన్నతనంలో ఉండబడేటువంటి ఆ స్త్రీ వేషాన్ని పొందినటువంటి యొక్క ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఆ త్రిభువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని పొంది తెల్లని వస్త్రాలతో, తెల్లని పువ్వులతో, పచ్చని వస్త్రాలతో, పచ్చని పువ్వులతో, నల్లని శరీరంతో, సామాన్యమైన శుభప్రదమైన నూతన వస్త్రాలతో వీళ్ళిద్దరి చేతిలో చేపెట్టి చెవిలో ఒక మంత్రం చెప్పారు అని 2 రోజుల క్రితం మనం ప్రవచనంలో చెప్పుకున్నాం. త్రిభువనేశ్వరి అమ్మవారు, మీరు ముగ్గురు వెళ్ళి భవిష్యత్తులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేరుతో సృష్టిని చేయగలరు. ఈ యొక్క నవద్వారాలు దాటిన తర్వాత, అంటే ఆ మణిద్వీపంలో ఉండబడేటువంటి 9 రకాల మహాభవనాలు దాటిపోయిన తర్వాత మీ బుద్ధులు మారుతాయి, మీ రూపాలు కూడా మారుతాయని చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, అలాంటి యొక్క ఆ అనుగ్రహం ఏదైతే ఉంటుందో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, ఆ పరమేశ్వరి ఆనాడు అనుగ్రహించినటువంటి కారణమే కదా ఈ రోజుల్లో వాళ్ళ రూపాలను మార్చుకొని వాళ్ళకై వాళ్ళు మరి సృష్టిని ప్రారంభం చేసుకొని వాళ్ళకై వాళ్ళ లోకాల నిర్మాణం చేసుకొని పరమేశ్వరి కృపాకటాక్షం వల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలములయందు సృష్టి స్థితిలో కారకమైనటువంటి విధి విధానాన్ని వాళ్ళు ప్రవర్తింపచేస్తున్నారు, వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మవారి మాటను ధిక్కరించి, వేదాన్ని ధిక్కరించి, శాస్త్రమును ధిక్కరించి, మహర్షులను ధిక్కరించి, అలాగే విధిని ధిక్కరించి, అనాది కాలమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి ఉపదేశాలు ధిక్కరించి ఏనాడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రవర్తించినట్లు బహుశా మనకు తోచదు. అంటే ఎక్కువ భాగం మళ్ళీ ఇలాంటి యొక్క మంచి మాటను నమ్మాలి. అయితే దీనిలో కూడా ఈ యొక్క మధుకైటములు అనబడేటువంటి యొక్క రాక్షసులు ఈ పవిత్రమైనటువంటి యొక్క భూమి ఎందు ఆ పరమేశ్వరి శక్తి కలిగించిన సందర్భంలో నేలకు మరి ధారణాశక్తి, నేల ఎందు మనం రకరకాలతో కూడినటువంటి ప్రకృతి తత్వాలు, ఆహార విహారాలు, సుఖాలు, వృక్షాలు, పువ్వులు మరి వగైరాలు, అపరములు అంటే ధాన్యములు, తినే ఔషధులు అంటే అనుభవించేటువంటి మందులు, ఔషధులు, తినే ఆహారములు ఇవన్నీ కూడా స్వీకరిస్తున్నాం. ఇలాంటి శక్తిని పరమేశ్వరి అనుగ్రహించగా ఈనాడు మనం అనుభవిస్తున్నాం. ఇలాంటి యొక్క విధి విశేషాల చేత పరమేశ్వరుకు, పరమేశ్వరీదేవికి లోకములతో పాటు లోకాన్ని పరిపాలించేవారి ఎందు కూడా అనాది సిద్ధంగా కాక, ప్రస్తుత కాలంలో కాక, భవిష్యత్తు కాలంలో కూడా ఎప్పుడూ ప్రీతిభావన ఉంటుంది. జనమేజయ మహారాజా, ధర్మంలో ధర్మ సూక్ష్మం ఉంటుందని పెద్దలు ఏదైతే మనకు చెప్తుంటారో ఆ ప్రకారంగా పరమేశ్వరికి భూతలం మీద, భూమి మీద ఇట్లా ప్రీతికర భావన ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పరిపాలన చేయగా అంటే పరమేశ్వరి మీద లోకులకు ఎంత సదభిప్రాయం ఉన్నది, పరమేశ్వరి మంత్రములు ఎవరు ఎంత అనుష్ఠానం చేస్తున్నారు, పరమేశ్వరి వైభవాన్ని ఏ స్థితిలో మనం అనుభవించాలి, ఈ విషయం ఎందుకు కాస్త మీకు ఆదర్శప్రాయమైనటువంటి అనుభవం రావాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. అంటే ఏమర్థం తెలుస్తుంది మనకి, భగవంతుడికి పరమేశ్వరికి మన లోకముల ఎందు ప్రీతిభావన ఉంది, ప్రేమానురాగం ఉంది. అయితే మరి పరమేశ్వరి ఎందు మనకు కూడా ఒక విశిష్టమైనటువంటి యొక్క ధర్మభావన, ప్రీతిభావన ఉన్నప్పుడు, 2 చేతులు కలిస్తే శబ్దం వస్తుంది అన్నప్పుడు, ఐకమత్యతతో ధర్మాన్ని సాధించాలని వ్యవహారికంగా చెప్పుకున్నప్పుడు ఇట్లాంటి విషయాలను అనుభవానికి వస్తాయి. కనుక మరి ఈ యొక్క భూమికి పవిత్రత ఎంత ఉందో, అపవిత్ర ఎంత ఉందో మనం క్రితంలో చెప్పుకున్నాం. అలాంటి యొక్క పవిత్రత కోసం
రకరకాలతో కూడినటువంటి యొక్క శుచి మంత్రాలు, ఆ పవిత్రత కోసం రకరకాలతో కూడినటువంటి యొక్క విధి విశేషాలు, రకరకాల ద్రవ్యాలు, రకరకాల వస్తు సముదాయాలు, ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క దర్భ రూపంలో, పసుపు రూపంలో, గంగ రూపంలో, లేకపోతే మామూలుగా సామాన్యమైనటువంటి యొక్క విశిష్టమైనటువంటి త్రివేణి సంగమంలో దొరికే గంగ రూపంలో ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఓ యాగం చేస్తున్నాం అనుకోండి, ఆ యాగంలో మరి ఓ కలశ స్థాపన లాంటివి చేసేటప్పుడు దానిలో పంచపల్లవాలు, గంగాజలం, పవిత్ర జలం, అలాగే పుట్టమట్టి, నవరత్నాలు, అలాగే కూర్చలు ఇవన్నీ కూడా వేయాలంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి మీకు, ఎవరి దగ్గర దొరుకుతున్నాయి, ఎవరి ద్వారా దొరుకుతున్నాయి, వీటి మూల కారణం ఏంటి, ఎక్కడ ఉద్భవించినాయి ఇవి అంటే భూమి ఎందో. కనుక ఈ భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల పవిత్రత ఉంది. వీటిని మరి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే కూడా వీటికి ఆధారమైనటువంటి యొక్క ఆ చంద్రుడు అలాగే ఆయన కూడా దేవి ఉపాసనాపరుడు గనక, దేవతలు అందరూ కూడా దేవి ఉపాసన చేసిన వాళ్ళు చాలామంది మహర్షులు, చాలామంది దేవతలు ఉన్నారు గనక వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మూల కారణమైనటువంటి యొక్క శక్తిని దృష్టిలో ఉంచుకోవాలి. నేను సమిధులు తెచ్చాను, నేను 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, నేను ఆవుపాలతో దేవుడికి అభిషేకం చేస్తాను, లోక వ్యవహారంలో మామూలు ధనంలో చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ నేను అనబడేటువంటి పదం ఇది అహంకారానికి దారితీస్తుంది. కనుక నేను అనబడేటువంటి పదం కంటే, మేము అనే పదం కంటే, మనము అనే పదం కంటే పరమేశ్వరి కృప వల్ల ఇవాళ ఒక మంచి కార్యం చేశాం, లేక పేరు పెట్టుకోండి భగవంతుని కారణం వల్ల ఓ మంచి కార్యం చేశాం, ఇలా ఉండాలి మహారాజా మనస్సు అని చెప్పారు. తర్వాత ఈ పరమాత్ముడు యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో మహావిష్ణువు యజ్ఞానికి సంకల్పం చేసినటువంటి వాడై యజ్ఞకర్తం మనశ్చక్రే అంబికాయ రమాపతి ఉత్తీర్య భువన తస్మాత్ సమాకూయమకేశ్వరం బ్రహ్మాణం వరుణం శక్రం కుబేరం పావకం యమం వశిష్ఠం కశ్యపం దక్షం వామదేవం బృహస్పతిం. ఎలాంటి వాళ్ళని పిలిచాడు చూడండి, సాక్షాత్ పరమేశ్వరుని పిలిచాడు, ఆహ్వానం చేశాడు, అయ్యా శంకర మహాదేవ మేము ఏదో అమ్మవారి ప్రియంగా ఓ యజ్ఞం చేయాలనిపిస్తుంది, ఎవరు సాక్షాత్ మహావిష్ణువుని గురించి చెప్తున్నారు ఇక్కడ, తమరు వచ్చి ఈ యజ్ఞం దగ్గర ఉండి ఈ యజ్ఞాన్ని శుభప్రదంగా పూర్తయ్యేట్లుగా అనుగ్రహించండి. అలాగే బ్రహ్మాది దేవతలను పిలిచారటండి, కావలసినటువంటి సంభారాలని కూడా చక్కగా తెచ్చుకున్నారటండి. తర్వాత బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, సరే అస్తిక్పాలకులు అంటే యముడు, వరుణుడు, కుబేరుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, దక్షుడు, బృహస్పతి ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్న సందర్భంలో ఈ పెద్దలంతా కూడా దగ్గర ఉండి సాత్విక భావంతో యజ్ఞం విరాజిల్లేట్లుగా ప్రయత్నం చేస్తారని ఆ దేవీ మంత్రాలతో వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞవేదికను ఏర్పరిచినటువంటి వారై అనాది సంప్రదాయ ప్రకారంగా ఆ యొక్క దేవీ బీజాక్షరమైనటువంటి యొక్క మహామంత్రముల చేత చండీ నివారణ మహామంత్రం ఉదాహరణకి అమ్మవారు అనుగ్రహించింది కనుక వారి వారి శత్రుబాధ నివృత్తికి, వారి వారి యొక్క మనోభావం అనుకూలంగా ఉండడం కోసం ఇలాంటి యొక్క దేవీపరమైన మంత్రముల చేత యజ్ఞం చేశారని, ఇంద్రాది దేవతలు కూడా తర్వాత ఆ పరమేశ్వరుని రకరకాలతో కూడినటువంటి యొక్క విధి ప్రకారంగా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇక్కడ చూసినటువంటి వారి ఆదర్శప్రాయంగా కష్టో కుస్తో ధర్మం ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి విధి విశేషాలతో ఆ పూజాది కార్యక్రమాలు చాలా రోజులు చాలామంది నిర్వర్తించారని, ఇక్కడ ముఖ్యాంశం ఏం చెప్తున్నారు అంటే అఖిల దేవతలకు కూడా అంటే మనకు 3,36,000 మంది దేవతలు ఉన్నారని చెప్తారు సామాన్యంగా, అలాంటి దేవతల్లో పురుష దేవతలు, స్త్రీ దేవతలు ఉన్నారని, ముఖ్యంగా దేవీపరంగా దేవీ భాగవతం ఇక్కడ చెప్తున్నారు కనుక కామితార్థములు ఇచ్చేటువంటి, అనేక కోరికలు తీర్చేటువంటి యొక్క పరమేశ్వరి అలాగే యజ్ఞరూపకంగా ఉండబడేటువంటి యొక్క యజ్ఞేశ్వరుడు, పరమ పూజ్యుడు అనబడేటువంటి సాక్షాత్ గురువు, వీళ్ళందరూ కూడా యజ్ఞంలో ముక్షులుగా ఉదహరింపబడతారు కనుక వీళ్ళ అనుగ్రహాన్ని పొందడం సమంత్రకంగా సవిధిగా ఆ మహర్షులు, జ్ఞానులు, గురువులు చెప్పిన ప్రకారంగా ఆచార్య పంచకం అంటే ఆచార్యుడు, బ్రహ్మ, ద్రష్ట, ఉపద్రష్ట ఇలాంటి వారు చెప్పినటువంటి ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించవలసి వస్తుంది. జనమేజయ మహారాజా, అనాది కాలంలో అమంత్రాకం, అదక్షిణాకం అంటే మంత్రలోపం కానీ దక్షిణాలోపం కానీ చేసినట్లయితే ఆ యజ్ఞం అనుకూలించదు గనక, యజ్ఞ ఫలం రాదు గనక సమంత్రక విధిగా సదక్షిణా సమేతంగా బ్రాహ్మణులను తృప్తులను చేయాలి. తర్వాత అన్నదానాల్లో అన్నదానం చాలా గొప్పది గనక యజ్ఞము చేసిన తర్వాత మన మామూలుగా మన ఇళ్ళలో ఏమంటారంటే చేయగలిగించడం అంటారు, అందరికి కూడా భోజనాది కార్యక్రమాలు చేయాలి. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, అవిటివాళ్ళు, సామాన్యులు, అసామాన్యులు, మరి ఏదో దీర్ఘవ్యాధి కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా అన్నార్థులై ఉంటారు గనక అన్నం దానం చేయటం వల్ల ఒక విశిష్టమైన శుభం కలుగుతుంది గనక మరి దేశీయ స్థాయిలో ఇది ఉత్తమోత్తమ ధర్మం కనుక ఆ ప్రకారంగా ఇట్లాంటి అన్నదానాన్ని క్రియలు చేసి అమ్మవారిని శరణ పొందాలి అని చెప్తున్నారు. అమ్మవారిని శరణ పొందాలటండి,
ఆ నేను బాగా మంత్రాలతో యజ్ఞం చేయించాను, పెద్దలకు బాగా ఏమంటారు వాళ్ళు కోరిన దక్షిణ ఇచ్చాను. సరే, మొత్తానికి మా వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి కూడా ఏదో ఓ కొన్ని వేల మందికి అన్నదానం పెట్టాను అని పుణ్యం చేయాలి. కానీ పుణ్యాన్ని మర్చిపోవాలండి. భవిష్యత్తులో పాపాన్ని గుర్తించి పాపాన్ని అనుసరించకూడదు, పాపాన్ని అనుభవించకూడదు, పాపాన్ని చేయకూడదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. కనుక ఇలాంటి యొక్క పుణ్యాన్ని తను ఆచరించడం గాక ప్రోత్సాహపూరితంగా అమ్మవారి పరంగా చేసేటప్పుడు గుక్షాధిగుక్ష గోప్త్రీత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి తత్ర సాధానమయం స్థిరా అని చెప్తారు. ఏదైనా ఒక దేవీపరంగా జపం చేసినట్టయితే పెద్దలు చెప్పిన ప్రకారంగా, గురువులు చెప్పిన ప్రకారంగా, ఆ గురువులు ఏ రకంగా రహస్యంగా మంత్రం రహస్యంగా ఉండాలిగా, మంత్రం అనబడేటువంటిది ముఖ్యంగా బీజాక్షర సాంప్రదాయంలో ఉపాసనా మంత్రాలు ఈ రోజుల్లో మనకు తెలిసో తెలియకో రకరకాలుగా బజార్లలో ఇంకా వీధుల్లో ఇంకా టేప్ రికార్డులలో ఇంకా పాటల రూపంలో గాయత్రి మంత్రాలు వినిపిస్తున్నాయి. కానీ సంప్రదాయంలో అలా చెప్పలేదు, అలా వినిపించకూడదు. అలాంటి ఎవరు పడితే గాయత్రి మంత్రాన్ని పాటల్లాగా పాడకూడదు. శాస్త్రం వేదార్థం చెప్పే పెద్దలున్నారు, ఈనాడు మహానుభావులు శిరస్సు లాంటి వాళ్ళు, అనుభవం పొందిన పెద్దలున్నారు, సుమారు 100 సంవత్సరాలు కలిగిన వాళ్ళ పెద్దలను తెలుసుకోండి. ఇది దేశానికి విరుద్ధం, అంటే దేశానికి అరిష్ట సూచకం. గాయత్రి మంత్రాన్ని పాటలుగా పాడటం ఎక్కడైనా ఉందా శాస్త్రంలో అడగండి, పెద్దలను అడగండి. వేదశాస్త్రం చెప్పేటువంటి వాళ్ళు మనకు ఉన్నారు ఈనాడు స్పష్టంగా తెలిసి. ఉద్దేశం ఏమిటి? మంత్రమును హాస్యాస్పదంగా చెప్పకూడదు, గురువుల పేరు అకారణంగా చెప్పకూడదు, మంత్రోపదేశం చేసిన గురువుల పేర్లు చెప్పకూడదు, అకారణంగా వయసు చెప్పకూడదు. సరే, మొత్తానికి ఇలాంటి మంత్రములు రహస్యంగా ఉండాలి కనుక, సంప్రదాయంగా ఉండాలి కనుక, ఇలాంటి మంత్రాలు ఎప్పుడు కూడా కట్టుకున్న గుడ్డ శుభ్రంగా ఉంటే ఆరోగ్యంతో పాటు మనస్సు కూడా అనుకూలంగా ఉంటుందని వ్యవహారిక ప్రపంచంలో సామాన్య ఊహతో కూడిన అనుభవం ఎలాగైతే ఉంటుందో అలాగే అనుగ్రహం పొందినటువంటి మంత్రాన్ని గ్రహణాది సమయాల్లో నదీ తీరంలో కానీ ఇళ్లలో కానీ బాగా స్నానం చేసినటువంటి వారి గ్రహణానికి ప్రారంభం ముందే ఆ మంత్రానుష్ఠానం ప్రారంభించాలి. గ్రహణ సమయంలో తమరు ఉపదేశింపబడినటువంటి ఉపదేశింపచేసుకున్నటువంటి మంత్రాలు మొత్తం స్పష్టంగా జపం చేయాలి. ఎక్కువ సంఖ్య చేస్తే అనుష్ఠానం చేయాలి. సామాన్యంగా ఇట్లాంటిది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం అంటారు మన ఇళ్లలో. ఆ గ్రహణ రూపమైనటువంటి యొక్క అనారోగ్య స్నానంతో కూడినటువంటి దానికి ఆశౌచం అంటారు. గ్రహణాశౌచం, జాతాశౌచం, మరణాశౌచం ఇలాంటి యొక్క ఈ ఆశౌచం అనబడేటువంటి మైల లాంటి అనారోగ్య లక్షణాలతో కూడినటువంటి ఈ రక్తం మీద ఉండబడేటువంటి గ్రహణ సూచకమైనటువంటి కిరణ ప్రభావం నష్టమైపోయి మనకు ఆరోగ్యం చేకూరడం కోసం మనం తినేటువంటి ఆహారాల్లో కూడా దర్భలు అమృత స్వరూపాలు కనుక నేను చెప్పుకున్న అమృత స్వరూపమైన దర్భలు అవి నాకినప్పుడు ఆ సర్పములకి ఆ జిక్వెలు అంటే నాలుగులు రెండు భాగాలని చెప్పుకున్నాం నిన్న మనం. మరి అలాంటి యొక్క అమృత స్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని ఇక్కడ మనం అనుగ్రహ రూపంలో పొందవలసి వస్తుంది. అంటే ఉద్దేశం ఏమిటి? మంత్రములు ఉపదేశించడం అనేది సామాన్య ధర్మమైన పూర్వకాలంలో ఒక మంత్రాన్ని కనుక ఉపదేశం చేయాలి అంటే పూర్వకాలంలో పెద్దలు ఏం చెప్తారంటే అన్ని రకాల గ్రంథాల్లో కనిపించదు కానీ బ్రాహ్మణ వాక్యం జనార్దన అని మరి పెద్దలు చెప్పినటువంటి మాట నిజమేగా? బ్రాహ్మణులు అంటే నిజమే చెప్తారని ఊహ ఈనాడు ఆనాడు కూడా ఉంది శాస్త్రాల్లో, వేదాల్లో, పురాణాల్లో, అనుభవంలో. జ్ఞానులు అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది వాళ్ళకి? అల్పమైన జ్ఞానం వాళ్ళకు ఉండదు జ్ఞానులు కనుక. వాళ్ళు ఏం చెప్తారా అంటే మరి ఒక మంత్రం అనుష్ఠానం అయ్యా నా క్షేమం కోసం చెప్పండి అంటే 13 సంవత్సరాలు వాడిని పరీక్ష చేసేవారట రకరకాలుగా. వాడి ప్రవర్తన, వాడి బుద్ధులు ఉదాహరణకి సరిగా ఉంటే ఆనాడు జాతకాలు రాయడం అనేది మన ఇళ్లలో చాలా తక్కువ, ఈనాడు విజ్ఞానంలో కష్ట పెరిగిందనుకోండి. మరి అతని మనోభావాలు, అతని రోజువారీగా ఉండబడేటువంటి క్రియా విధానాలు చూసేవారట. 13 సంవత్సరాల తర్వాత వాళ్లకు నచ్చి ఈ మంత్రం ఇతను చక్కగా నిలుపుకోగలడు, ఈ మంత్రం విధి ప్రకారం చేయగలడు, ఈ మంత్రం ఎక్కడ పడితే అక్కడ 1000 నుండి 1600 ఇస్తే 2 మంత్రాలు, 1500 ఇస్తే 3 మంత్రాలు, 2000 ఇస్తే 5 మంత్రాలు, ఇట్లాగా ఓ సామాన్య భావంతో ఇక గురువుల దగ్గరికి వెళ్తే పత్రం పుష్పం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఏదో కాళ్ళు కడగాలి, నెత్తిని తెలుకోవాలి, దక్షిణ ఇవ్వాలి. మరి గురు పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు ఆ గురువులను పిలిచే లేదా గురువుల దగ్గరికి వెళ్ళి సత్కారం చేయాలి, ఇట్లాంటివన్నీ లేకుండా భార్యకు భర్త మంత్రం చెప్పడం, భర్తకు భార్య మంత్రం చెప్పడం. ఇక తేలిగ్గా చెప్పలేము, స్వభావంగా చెప్పకూడదు, చెప్పవలసిన అవసరం లేదు. కానీ చిన్న విషయం చెప్తున్నాము, చివరికి గోచీ లేకుండా వంట చేసుకునే బ్రాహ్మణులకు కూడా 1000 ఇస్తే మంత్రాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు దేశంలో, వాళ్ళకు కూడా నమస్కారమే. దుర్జనం ప్రథమం వందే, సజ్జనం తదనంతరం. దుష్టులకు మొట్టమొదటి నమస్కారం చేయాలి. కనీసం అంతర్వస్త్రం లేకుండా నడవకూడదు, ఆయుష్ క్షీణిస్తుందని శాస్త్రం. శరీరంలో ఇక ఎంతకంటే చెప్పకూడదు, అంతర్వస్త్రం లేకుండా నడవకూడదు. ఈ ధర్మం పురుషులకే కాదు మహాత్ములకు కూడా ఉంది. సరే,
విషయం వేరనుకోండి. ఉద్దేశ్యం ఏమిటి అంటే ఎవరికి పడితే వారికి ఓ 100,000 రూపాయలు ఇస్తామంటే 10 మంత్రాలు చెవిలో ఉపదేశం చేయడం, లేకపోతే ఇక్కడే ఉందండి నదీ తీరంలో కాశీకి వెళ్దాం, కాశీ పవిత్రమైన గంగ కదా, సాక్షాత్ విశ్వరుణ్ అక్కడికి వెళ్ళి ఎక్కడైతే 10,000 ఇవ్వండి అక్కడ 100,000 ఇవ్వండి, ఇట్లాంటి యొక్క ఈ సామాన్యమైన కడుపు తీపి కోసం చేసేటువంటి యొక్క సామాన్యమైన పనులు మానవులు చేయకూడదు. ఆ ఇచ్చినటువంటి మంత్రాన్ని మరి గ్రహణ సమయంలో రోజువారీగా కూడా చేయాలి. చాలామంది చెప్తుంటారు అయ్యా పెద్దల దగ్గర మంత్రానుష్ఠానం తీసుకున్నాం, దేవుని పేరు అక్కర్లా, మంత్రములు అంటే దేవతా స్వరూపాలేగా, దేవీపరంగానే దేవీభాగవతం చెప్పినా దేవీపరమ మంత్రం అనుకుందాం కాసేపు. అయితే అది ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉందండి, 3 రోజులు బాగానే చేశాను, 108 తర్వాత మెల్లగా కాస్త బాధ్యతలు ఇబ్బందులు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కనుక దాన్ని కాస్త మార్పు చేశానన్నాడు. ఏంటి మార్పు చేయడం, 24 తీసుకొచ్చానన్నాడు. 108 అంటే గొప్ప, 24 వచ్చిందండి. ఏ 24 కూడా పోయి 5-6 రోజులు అయిన తర్వాత ఓ 10 మార్లు చేస్తే చాలండి, మనస్సు శుద్ధి ఉండాలి, మనస్సులో హృదయంలో దేవుడు ఉండాలి. కానీ మంత్రంలో ఏముందండి, ముసలాళ్ళు మీ గురువు గారు ఆయన అట్లాగే చెప్తాడు, ముసలాళ్ళ మాటలు నమ్మకూడదు కదా, నేను చెప్తున్నాను మీ భార్యని మీకంటే ఇంతకంటే పిలిచి లోపల మీ చెవిలో చెప్పేవాళ్ళు ఎవరున్నారండి ఈ దేశంలో, కనుక అక్కర్లేదండి. మనసులో 4 సార్లు అనుకోండి స్నానం చేసేటప్పుడు ఆ పంపు దగ్గర, అంటే ఆ కుళాయి దగ్గర పంపు దగ్గర, సరే బావులు తగ్గినాయి ఇప్పుడు బావి దగ్గర, ఏమండి ఇది సంప్రదాయమా, ఇట్లా చేయవచ్చా? ఇంకొక ఆయన చెప్తారు, ఇంకొక అనుభవం చెప్తారు, అయ్యా శ్రీవారు నాకు జగద్గురులు శంకరాచార్యుల వారు శృంగేరి పీఠాది మంత్రం ఇచ్చారు, అబ్బాయి రాసుకో జ్ఞాపకం లేదని మాకు ఎవరో పెద్దల ద్వారా చెప్పించారు, ఆ రాసుకున్న కాగితం చూడండి, సరే 2-3 రోజులు వచ్చిపోయాం కదా అని ఆ టీవీ కింద పెట్టాను, అది 1 సంవత్సరమైంది గురువు గారు కనిపించలేదు. అబ్బా ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోయిందని చెప్పలేమండి. ఈ మధ్య మా ఆవిడ చెప్పింది, ఏమండి మీరేదో ఆ రోజు మంత్రం రాసుకున్నారే, ఆ మంత్రం పిల్లవాడు తీసుకొని ఏదో కూడని చోట వేస్తే పాసుకెళ్ళిన సందర్భంలో దానిలో కలిస్తే నేనే తీసి చీపిడితో అవతలేసానండి, మళ్ళీ మీరు వెతకబాకుండా ఒకరోజు చెప్పింది ఆవిడ అంటారు. అంటే మంత్రం స్థితి ఇంతవరకు వచ్చింది చివరికి. పిల్లవాడు లఘుశంక అంటారు, పాసుకెళ్తే దానిలో ఈ కాగితం గాలికి పెడితే ఫ్యాన్ ముందు చీపిడితో దుడిచి ఇంటామే ఏం చేసింది, చెత్తబుట్టలో వేసింది. అంటే ఇక్కడ ఏమిటి అర్థం, ఏం తెలిసింది మనకి, ఏం తెలిసిందండి, మంత్రం ఎవరు ఉపదేశించాలి, మంత్రం అంటే ఏమిటి, సాక్షాత్ పరమేశ్వరి కదా, ఆ మంత్రానికి విధి ఉంటుందిగా. ఇప్పుడు 10 లక్షల క్యాష్ వచ్చిందనుకోండి ఇవాళ మనకు వృత్తిలో, దాన్ని జాగ్రత్త పరచుకోవడానికి తెలివితేటలతో పాటు ప్రయత్నంతో పాటు ఒక విశిష్టమైన క్రమం ఉండదు, ఉండాలా? ఊరిక మనసులో జాగ్రత్త పరచుకుంటే సరిపోతుంది అనుకుంటే సరిపోతుందా? కనుక ఏంటంటే మంత్రములు దేవతా స్వరూపాలంగా, మంత్రములు ఏనాడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మంత్రం సవిధి ప్రకారంగా సానుకూలంగా సుజ్ఞానం కొరకు జీవిత పరమావధిలో మనకు విశిష్టమైన సుఖాలు కలగడం కోసం, అనుగ్రహం కలగడం కోసం చేసేవే మంత్రాలు. కానీ ఇంకొక రకంగా చేయకూడదు జనమేజయ మహారాజా. ఇంకొక రకంగా చేస్తే మంత్రములు వ్యతిరేక ఫలాలు ఇస్తాయి. సుమా గులాబీ చెట్టు ఉంది, చెప్పిన ధర్మం మర్చిపోకుండా ఉండడం కోసం ఆ గులాబీ చెట్టు ఎందు సుగంధ వీచికలు వస్తాయనే విషయం ప్రతి భారతీయుడికి కాస్తో కొస్తో మొలతాడు సవరించుకునేవాడికి తెలుసు. కానీ పండితులు చెప్తారు గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయనే విషయం మర్చిపోకూడదు అని చెప్తారు. ఇది ధర్మ సూక్ష్మం. గులాబీ చెట్టు సుగంధ వీచికలు ఇస్తుంది, గుబాళింపులు ఇస్తుంది, ఆ గులాబీ చెట్టుకు ముళ్ళుంటాయనే విషయం మర్చిపోకూడదు. మంత్రం ఏ భావంతో ఇచ్చారు మీకు, క్షేమం కలిగారని సంప్రదాయం ప్రకారం చేస్తారని. చివరికి మంత్రం పరిస్థితి ఎలా తీసుకొచ్చారు మీరు, విధిని ధిక్కరించి శ్రద్ధాభక్తులు లేకుండా మీకు తోచిన భావంతో తీసుకొచ్చారు కనుక మంత్రం మంత్రఫలాలు ఏవో. కనుక మంత్రం దేవతా స్వరూపకం కనుక ఆ మంత్రం విధి ప్రకారంగా చేయగలిగినప్పుడే మీరు మంత్ర ఉపదేశాలు పొందాలి, మంత్రానుష్ఠానాలు చేయాలి, అయ్యా దీనివల్ల సుగతులు కలుగుతాయి, మంచి యోగం పడుతుంది భవిష్యత్ జీవితంలో. ఇలాంటి మంత్రాలు కనుక మీరు సానుకూలంగా చేయలేకపోతే భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. అయ్యా ఇదంతా కొంచెం వినేటప్పుడు మంత్రం అంటే బాగానే ఉంది కానీ విన తర్వాత చాలా అసంతృప్తికరంగా బాధకరంగా ఉంది కనుక ఇది నాకు కుదరదులేండి, అయితే మేము పాపాత్ములుగా మరి ఉండాలంటే ఎల్లకాలం మాకు కూడా బాధే కదా, కాస్త మేము కూడా మరి పుణ్యాత్ములం కావాలిగా, వేరే ఉపాయం చెప్పండి అన్నప్పుడు ఆ స్థితి ఏదైతే ఉంటుందో వేరే ఉపాయం అంటే అర్థం ఏమిటి అంటే ఇక హరినామస్మరణ. ఎలాంటి హరినామస్మరణ, మీకు తోచినటువంటి యొక్క హరినామస్మరణ, నిరంతరం గోవిందనామస్మరణ, నిరంతరం పరమేశ్వరీశ్వరణ, అంబాశరణు దేవీశరణు అంబాశరణు దేవీశరణు అంబాశరణు దేవీశరణు, ఇది ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. అలాంటి యొక్క మంత్రానికి నా శక్తి సామర్థ్యాలతో నేను హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి ఆ మంత్రానుగ్రహం పొందుతాను. లేకపోతే గోవిందనామస్మరణ కలవద ధరికీర్తనం అంటారు పెద్దలు,
కలియుగంలో హరి యొక్క స్మరణ, హరినామ స్మరణ, పరమేశ్వర ఎన్ని లేవండి. ఇప్పుడు గుంటూరు సంపత నగర్ రావాలంటే 96 త్రోవలు ఉన్నాయి. మాకు తెలిసిన త్రోవ ఒకటే, ఆటోవాడు దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే అయ్యా ఎట్లా వచ్చారు మీరని తెలియని వాడు ఎవడని అడిగితే ఆటోలో వచ్చామని చెప్తే సరిపోతుంది. కానీ ఈ ఒక్క త్రోవే ఉంది సంపత నగర్కి, వేరే త్రోవలు లేవంటే ఇది జ్ఞానమా? లేవని తెలుసా? చెప్పారా ఎవరైనా? లేవని మీరు చూసారా? అసలు మీరు అడిగారా? ఇలాగ శాస్త్రంలో చర్చనేప్పుడు పరమేశ్వరి మంత్రాధీనంత దైవతం, మంత్రం యొక్క ఆధీనంలో పరమేశ్వరి ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు గనక. మరి మంత్రమే పరమేశ్వర స్వరూపం లాంటిది అనలా, అక్కడ ఈక్వల్ క్వాలిఫికేషన్ కాదండి. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ అంటే భేదభావంతో కూడినటువంటి, తేడాతో కూడినటువంటి అభిప్రాయం స్వీకరించాలి. అంటే అభిప్రాయం అనుకూలమే, కానీ స్థితి ఏమిటో, అక్కడ ఉండబడే లెవెల్ ఏమిటో, ఉండబడేటువంటి ఒరిజినాలిటీ ఏమిటో గ్రహించాలంటారు పెద్దలు. ఏమిటి ఇక్కడ మంత్రము దేవతా స్వరూపమైన మంత్రం ఎలా గ్రహించాలి, మంత్రం ఎలా చేయాలనే విషయం కాస్త కొస్త మనం తెలుసుకున్నాం. ఈ మంత్రము బ్రతికున్న నాళ్ళు చేయాలి. హరినామస్మరణ ఎన్నాళ్ళు చేయాలండి గురువు గారు? ఎన్నాళ్ళు ఆహారం తింటున్నారు మీరు? అంటే మనం ఆహారం ఎన్నాళ్ళు తింటాం? బతికున్న నాళ్ళు తింటాం. బతకబోయేటప్పుడు చివరికి అంతిమ సమయంలో కూడా తాతయ్య కాసిన మజ్జిగ తాగుతావా ఇలాగ అంటారు. కనుక ఇలాంటి యొక్క స్థితిలో ఎలాగైతే ఆహార విహార సుఖాలు మనకు మానవ జీవితంలో శరీరంలో జీవుడు ఉన్నాళ్ళు పరమాత్మని యొక్క నామస్మరణ చేయవలసిందే. ఇది తేలిక మార్గం. తేలిక మార్గం, సామాన్య మార్గం, అనాది మార్గం, గురు మార్గం, మంత్రమార్గం, సన్మార్గం, సహజ మార్గం, మోక్ష మార్గం, ఎన్నో మార్గాలు చెప్పారు మహానుభావులారా. కనుక మంత్రానుష్ఠానం పొందదగినటువంటి అవకాశాలు లేక మంత్రాన్ని విధి ప్రకారంగా, మరి ఇప్పుడు చెప్పినటువంటి అమావాస నాడు, గ్రహణం నాడు, మంగళవారం నాడు, శుక్రవారం నాడు, పర్వదినం నాడు, నవరాత్రి నాడు, శ్రీరామనవమి నాడు, ఏమంటారు ఉగాది నాడు, మరి ఇలాంటి రోజుల్లో చేయటాలు వీలు లేని వాళ్ళు తేలిగ్గా ఏం చెప్పాం, 124 అక్షరాల మంత్రాలు, 998 అక్షరాల మంత్రాలు కాదు, కనీసం ఒక అక్షరం మంత్రం ఉంది. మహాతరులు చేస్తే ఒకే అక్షరం మంత్రం. ఒక్క బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ఇతరత్ర ఆ ల్యాబరేటరీకి వెళ్ళినప్పుడు మాత్రం చేయకూడదు. అపవిత్రమైన అశుభ్రమైనటువంటి బట్టలు మహాతరులు ప్రకృతిపరమ ఇబ్బందుల్లో 4వ రోజు రాత్రి చంద్రోదయం వరకు స్నానం చేసిన తర్వాత కూడా చేయకూడదు. మరునాడు చేయవచ్చు. పురుల్లో మంత్రం చేయకూడదు, పుణ్యంలో మంత్రం చేయకూడదు, దీర్ఘవ్యాధితో ఉన్నప్పుడు మంత్రాన్ని ధ్యాస తిరగకూడదు, చేయకూడదు. ఇట్లాంటి నియమాలు గుర్తెరిగి మంత్రానుష్ఠానం చేయలేని వాళ్ళు భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. అయ్యా మీరు చెప్పేటప్పుడు బాగానే ఉంది కానీ ఫోన్లే మంత్రాలు ఎందుకు అబ్బో, ఇది చాలా రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ అంటే ఏమంటారు, ఇబ్బందులు, నియమాలు, కష్టాలు, చాలా ప్రమాదాలు చాలా కనిపిస్తున్నాయి, భగవన్ నామస్మరణ చేద్దామని. ఏంటోనండి, మీరు వెళ్ళారు కదా 12వ తారీఖు గురువారం గుంటూరు నుంచి, ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ వచ్చేసాం, అసలు ఆ భగవంతుని నామస్మరణ చేయబుద్ధి కావట్లేదండి ఏమిటో, ఆ భగవంతునే తలసబుద్ధి కావట్లేదు ఏమిటో, మరి మీరు ఏమని చెప్తారా కారణం? ఏం చెప్తాం కారణం? దానికి కారణం ఏం చెప్తామండి? అది కూడా చేత కాకపోతే మనం 10 రూపాయలు సంపాదించుకొని జీవనం చేస్తున్నానక, మరి ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టి మంత్రానుష్ఠానం చేసే పండితులని సేవించండి, పండితులని పోషించండి, పండితులని సత్కారం చేయండి. అది కూడా ఆ 10 పైసలు కూడా ఖర్చు పెట్టడానికి మనకు వీలు పడకపోతే కనీసం గౌరవంగా నమస్కరించండి, మనస్సులోనే నమస్కరించండి. అది కూడా చేత కాకపోతే హేళన చేయవద్దు. దేశీయ సంస్కృతిని, పెద్దలని, జ్ఞానుల్ని, పండితుల్ని, పరమాత్మని, పరమేశ్వరుని, శ్రీవారి యొక్క దివ్య చరణాలను అల్పంగా భావించకూడదు ఎప్పుడు కూడా. కనుక మహానుభావులారా, శక్తిని బట్టి ధర్మం ఉంది గనక, ఈ ధర్మములు మానవ జీవితం కోసం అవసరం గనక, ఈ ధర్మాలే మనం రక్షిస్తాయి గనక, కనుక ధర్మో రక్షిత రక్షిత అలాంటి యొక్క భావన చేత మనకు తోచినటువంటి భగవంతుని యొక్క నామస్మరణ వల్ల కూడా సుఖాలు శుభాలు కలుగుతాయండి. యోగ్యత కలిగినటువంటి, ఇప్పుడు బరువు మేగిన యోగుడు ఉన్నాడు అనుకోండి, బాగా 30 కిలోల బరువు మోస్తాడు, 50 కిలోల బరువు మోస్తాడు, 70 కిలోల బరువు మోస్తాడు, 100 కిలోల బరువు మోస్తాడు. మానవుడు బరువు మోయగలని బోర్డు చూసి నాలంటి ముసలాడు ఏమంటారు, 30 కిలోల బస్తా ఎత్తాడు అనుకోండి, ఇక గుంటూరు ప్రజలంతా నా వెంబడి పడతారు. ఎందుకంటే ఆ బస్తా మీదనే పడుతుంది కనుక తీయటం కోసం. ఇక్కడ విద్యుక్త ధర్మంలో ఇప్పుడు విపరీతార్థం మీకు అర్థమైంది కదా. అంటే అశక్తుడు మరి శక్తికి మించిన పని చేయకూడదు అంటారు. జ్ఞానదేవ తుకారాం అని మహారాష్ట్ర ప్రాంతంలో పాండురంగనాథ స్వామి యొక్క పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు అంటారు యోగ్యతను బట్టి ఉపదేశం అంటారు. ఆయన ఏమంటారంటే మరాఠీలో, యోగ్యతను బట్టి వాళ్ళ అంటే అర్హతను బట్టి ఉపదేశం కానీ, రాజుగారు కిరీటం పెట్టుకున్నారని 40 సంవత్సరాలకు పనిచేస్తూ అయినా ఏమవుతుందో అని భటు కూడా కిరీటం పెట్టుకుంటే వాడికి తెలివి లేకపోయినా రాజా భటువ విజ్ఞానంగా దృష్టితో మనం చూసి నమస్కారం చేయాలి అంటారు. అంటే మంత్రం కూడా అలాంటిదే.
కనుక ఈ జనమేజయ మహారాజు యజ్ఞాన్ని చేసేటప్పుడు ఆ యజ్ఞం చేయించేటువంటి యొక్క పెద్దల మీద కానీ, ఆ యజ్ఞ క్రతువుతో ఉన్నటువంటి విధి విధానం మీద కానీ, ఆ యజ్ఞం యొక్క యోగ్యతో కూడిన సత్ఫలితం మీద కానీ మనస్సావాచకర్మణ మీకు సద్భావన ఉన్నప్పుడు యజ్ఞ ఫలం మీకు అనుభవంలో ప్రాప్తం అవుతుంది. ఈ విషయంలో సందేహం లేదు. కాగా ఇలాంటి యొక్క ధర్మబద్ధమైన పనులు చేసినటువంటి మహర్షుల యొక్క చరిత్ర మీకు చెప్పాను గనక, శక్తిని బట్టి మీరు ధర్మ నిర్ణయాన్ని చేసుకొని అలాంటి యొక్క యజ్ఞ ఫలాన్ని ఈ స్థితిలో ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఎవరైతే దీన్ని విశ్వాసపాత్రులై విధానంలో నిజ జీవితంలో అనుభవంలో పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది. తద్వారా మీ జీవనంతో పాటు లోకల యొక్క జీవనం సుభిక్షంగా ఉంటుందని చెప్తూ ఇంకొక విషయం చెప్తున్నారు. జనమే జయోవాచ శృతో వైహరణా క్లప్తో యజ్ఞో విస్తరతో ద్విజ మగిమానం తదంబాయా వదహ విస్తరతో మమ శృత్వాదేవ్యా చరిత్రం వై కుర్వే మగమనుత్తమం ప్రసాదాతవ విప్రేంద్ర భవిష్యామి చ పావనక. జనమేజయ మహారాజా, వయసులో కాస్త నువ్వు చిన్నవాడివైనా, కాస్త మనస్సు ఆదృద్ధగా ఉన్నా, ఏదో మహావిష్ణువు యజ్ఞం చేశారంటే అలాంటి యజ్ఞక్రతువులో చేయవలసిన విధానం ఏంటని మీరు అడిగినప్పుడు తోచినంతవరకు ఆ విధానం చెప్పాను, మీరు తెలిసినంతవరకు ఆ విషయాన్ని గ్రహించారు, సంతోషం బాగానే ఉంది. కానీ ఇలాంటి యొక్క యజ్ఞమహిమలతో ఉన్నటువంటి మంత్రానుష్ఠానం పొందినటువంటి యొక్క ఆ మంత్రదేవత యొక్క శక్తి భారతామునిలో మనలాంటి మానవులు కళ్ళు ముక్కు నోరు చేతులు కలిగిన మానవులు ఎలా అనుభవించారో ఒక విషయం చెప్తున్నాను. ఆఖ్యాయిక అంటే అనాది కాలంలో జరిగిన చరిత్ర. పురాణం అంటేనే పురాణవ ఇది పురాణం. చెప్పేవారు సూత్రుల వారు చెప్పాలి పురాణం, వ్యాసుల వారు చెప్పాలి, పారాశరుడు చెప్పాలి, జమదగ్ని చెప్పాలి, లోహసుడు చెప్పాలి, భరద్వాజుడు చెప్పాలి, అవి పురాణాలు. పురాణం పంచలక్షణం, సర్గస్య ప్రతసర్గస్య వంశో మన్వంతరాణిచ అంటే అనాది కాలంలో భారతామునిలో నిజంగా జరిగినటువంటి యొక్క అనుభవజన్యమైనటువంటి చరిత్ర ద్వారా శాస్త్రం వారు గ్రహించి గురువుల అనుగ్రహం పొంది హృదయపూర్వకంగా సాత్విక స్వభావంతో ఆచరించి ఆదర్శమైన జీవితాన్ని గడుపుతూ రాబోయే భారతీయుల శ్రేయస్సు కోసం ప్రోత్సహించినటువంటి యొక్క తాళపత్ర గ్రంథరూపమైనటువంటి యొక్క వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, జ్యోతిషములు, 64 కళలు, నియమాలు, వ్రతాలు, ఉపవాసాలు, దానములు, పుణ్యములు, యాగములు, క్రతువులు, నామములు, స్మరణలు, విధులు, విశేషాలు, పండుగలు ఎన్నున్నాయండి. ఇవన్నీ కూడా మానవుల శ్రేయస్సు కోసం పెట్టారు. దీనిలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను. అమ్మవారి యొక్క యజ్ఞ విధానం చెప్పాం, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఒక విషయం ఉదాహరణ మీకు చెప్తాను. మన భారతావనిలో అనాది కాలంలో ధ్రువసంధుడు అనే ఒక మహారాజు గారు ఉన్నారు. పేర్లు చూడండి ఎలా ఉన్నాయో, ధ్రువసంధుడు ఆయన పేరు. ధ్రువక్షి తిర్ధ్రవయో నిర్ధ్రవమసి ధ్రువత స్థితం అని ఒక మంత్రం చెప్తారు మనకి. మంత్ర సంస్కారంగా వైదిక విధానంలో వివాహం చేసేటప్పుడు అరుంధతి దర్శనం చేయించినప్పుడు ఆ ధ్రువ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర మండలంలో ఈశాన్య భాగంలో అరుంధతీదేవి అనే నక్షత్రాన్ని కాస్త పెద్దలు అనాది కాలంలో గుర్తింపులతో చూపించేవాళ్ళు నూతన వధూవరులకి. అలాంటి యొక్క ఆ ధ్రువ నక్షత్ర రూపమైనటువంటి యొక్క నక్షత్రాన్ని దర్శించినప్పుడు కశ్యపౌత్ర భరద్వాజ విశ్వామిత్రవధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయితే అర్షయస్తధ అని చెప్పినటువంటి యొక్క ఆ సప్త మహర్షుల్ని జ్ఞాపకం చేసుకుని నూతన వధూవరుల చేత అక్షతలో నీళ్లు వదిలిస్తారు. అంటే అరుంధతి దేవులు అంటే పాతివ్రత్యం, కశ్యపుడు, భరద్వాజుడు, అత్రి ఇలాంటి వాళ్ళ యొక్క జ్ఞానం, ఇలాంటి యొక్క అనుగ్రహం ఈ నూతన దంపతులకు కలగాలి. చూడండి మన సంస్కృతిలో ఎన్ని సంస్కారాలు పెట్టారో. జ్ఞానులైనటువంటి వారి దర్శనంతో కూడినటువంటి యొక్క వారి యొక్క అనుగ్రహం కూడా నూతన వధూవరులు వేదశాస్త్రవీతంగా సంస్కరింపబడ్డ జలము ద్వారా, మంత్రముల ద్వారా, దర్భల ద్వారా, వస్త్రముల ద్వారా, సంప్రదాయము ద్వారా, ఆశీర్వచనము ద్వారా, వేదముల ద్వారా, కర్మ ద్వారా, కార్యక్రమము ద్వారా, పెద్దల సమక్షంలో అగ్నిహోత్రుల ద్వారా ఉండి కూడా చివరికి అట్లాంటి యొక్క ప్రార్థన చేసే యోగ్యత కలిగించారు. అలాగా ఉండబడేటువంటి వాళ్ళ ఈయన పేరు ధ్రువుడు. అంటే దేవతానామాలు పెట్టాలి పిల్లలకి. లూనాను పెట్టుకున్నాడు ఒక ఆయన అమత్య. ఎందుకయ్యా అంటే ఈనాటి వరకు తెలియదు, ఏదో అనిపించదులేండి గురువుగారు అన్నాడు. సంతోషం ఏమిటి అంటే ఆయన భావనది. కనుక ఉద్దేశం ఏమిటి అంటే సంప్రదాయ ప్రకారంగా నామకరణం చెప్పాలి అంటే పురుషులకి అక్షరములు సమానంగా 8, 12, 4, 2, 6 12 అక్షరాలు అంటే చాలా పొడవవుతుంది పేరు. ఏదో మొక్కులు ఉంటాయి కాణాలు ఉంటాయి పెట్టుకుంటారు, అది వేరే సంగతి. అంతా పిలవలేం కదా,
సైన్ చేసేటప్పుడు కూడా స్వీట్ అండ్ షార్ట్గా చేస్తారుగా, మరి మొత్తం రాయలేరుగా, అవకాశాలు ఉండవు. అలాగే స్త్రీలకు పేరు పెట్టేటప్పుడు బేషక్షరాలు 3, 5, 9 ఉదాహరణకి 6, 1 ఇలాగా చెప్పారు. అయితే ఈయన పేరు ధ్రువసంధి అని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే, ధ్రువుడు లాంటి యొక్క యోగ్యతతో కూడినటువంటి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగినటువంటి వాడు. ఇక్కడ విశేషం ఏమిటి పెద్దల అభిప్రాయం అంటే, సంధి లగ్నంలో పుట్టాడని కాదు, ధ్రువుడు లాంటి వాడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం పరమేశ్వరి ఈ యొక్క ఈయన తల్లి గర్భం ఎందు అనుసంధానం చేసింది ఈ జీవుణ్ణి, కనుక ధ్రువసంధి అని పెద్దలు ఓ అన్వయం చెప్తారు, అంటే అభిప్రాయంలో ఉద్దేశం చెప్తారు. అయితే ఇలాంటి యొక్క ధ్రువసంధి అనబడేటువంటి మహానుభావుడు సత్యాత్ముడు, జ్ఞానాత్ముడు, వ్రతాత్ముడు, నేతాత్ముడు, కృష్ణ ఇలాంటి యొక్క ఈ నియమం కలిగినటువంటి వాడై అనుకుంటాడు ఈయన మనసులో. శరీరం ఎప్పటికైనా అనుకోకుండా నశించేటువంటిదే. ఈ శరీరం ద్వారా కాస్త కోస్త మనం సుఖాలు పొందాలి అనుకోవడం కంటే, పరమాత్మని ద్వారా, ధర్మము ద్వారా, భారతీయ సంస్కృతి ద్వారా చేయదగినటువంటి యొక్క ధర్మకార్యాలు చేసి ఇలాంటి యొక్క శాశ్వత సుఖాన్ని నేను పొందితే నాకు ఆనందంగా ఉంటుందని లోకం మొత్తాన్ని కూడా పిల్లల్ని కలిగినటువంటి యొక్క తల్లిదండ్రి ప్రేమాస్పదంగా ఆ పిల్లల్ని ఎంత భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటారో, అనురాగ స్మృతిలో బుద్ధి జ్ఞానములు నేర్పించి అంతకంటే ప్రియంగా వృద్ధులని, పండితులని, పామరుల్ని, కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, చెవిటివాళ్ళని, సామాన్యుల్ని, వ్యవసాయదారుల్ని, కూలీలని, సేవకుల్ని ఆ తల్లిదండ్రి లాగా, చంటిపిల్లల్లాగా చూసుకునేవారు ధర్మంలో. అంత ప్రీతిపాత్రుడు మహారాజు గారి పేరు చెప్తే అందరూ కూడా ఏమంటారు, స్వామివారి పేరు చెప్తే మనం అందరం కూడా శిరస్సు వంచి నిత్యం కూడా త్రికాలం వేళ ఎలాగైతే భక్తి శ్రద్ధలతో ఆజన్మాంతరం నమస్కారం చేస్తున్నామో, చెయ్యాలో, మన పిల్లలకి ఆ విధిని నేర్పాలో, అలాగే వాళ్ళందరూ కూడా ధ్రువసంధి గారి పేరు చెప్తే అందరూ కూడా దేశవ్యాప్తంగా నమస్కరించేటువంటి ఒక మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడు లీలావతీదేవి అనబడేటువంటి యొక్క ఒక భార్య, మనోరమ అనబడేటువంటి ఒక భార్య. మనోరమ పెద్దది, లీలావతీదేవి చిన్నది. ఈ ఇద్దరు భార్యలు ఆయనకి. కొద్ది రోజులు రాజ్య పరిపాలన చేసినటువంటి వారై కాస్త వయస్సు దాటిపోతున్న సందర్భంలో వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తను త్యజాం అంటారు కాళిదాస మహాకవి ఒక చోట. శైశవేభ్యస్త విద్యానాం వ్యవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తను త్యజాం. సగం వయసు దాటిన తర్వాత ఈ కాలంలో కూడా కాస్త మునుల యొక్క ప్రవర్తన అలవాటు చేసుకోవాలట. ఎందులో ఎందుకే అంటే మౌనాన్ మునిరుచ్యతే అంటారు. మాట్లాడకుండా మౌనం ధరించేవాడు ముని అని శాస్త్రీయ భావం ఇది. కానీ వ్యవహారిక తార్కిక భావం ఏమిటి అంటే, మాట్లాడకుండా ఉండి లోకంల గురించి దుర్యోగంలో వాడుకొంపదిద్దామా, వీళ్ళెత్తిన చేపెడదామా, వీళ్ళు ఇట్లా చేశారా, వాళ్ళు ఎట్లా కూర్చున్నారే, వీళ్ళు నామాట వినలేదే ఆలోచనతో మాట్లాడుకుండేవాడు ముని అని అనకూడదు. ఈ మనస్సు అనబడేటువంటిది భక్తి పురస్సరమైనటువంటి దేశీయ సంప్రదాయం చేత ఒక పరమాత్మ ఎందో పరమేశ్వర ఎందో ప్రేరేపణ అయి మనస్సు లౌకిక ప్రపంచంలో, వ్యావహారిక ప్రపంచంలో, సాంఘిక ప్రపంచంలో, ఐశ్వర్య ప్రపంచంలో, పుత్ర ప్రపంచంలో, భార్యా ప్రపంచంలో, గృహస్థాశ్రమ ప్రపంచంలో, బంధు ప్రపంచంలో దేశీయమైనటువంటి యొక్క అవివేకమైనటువంటి అల్పమైనటువంటి విషయాల ఎందు ప్రేరేపణ చేయకుండా భగవత్పరమైన ఆలోచన చేసిన దానికి మౌనం. మౌనాన్ మునిరుచ్యతే. కళ్ళు మూసుకుంటే భక్తుడు అనుకోకూడదు. కళ్ళు మూసుకున్నప్పుడు అన్యమైనటువంటి యొక్క వస్తు సముదాయం కూడా బహుశా సామాన్య దశలో కనిపించవచ్చు. వాటి వల్ల ప్రయోజనం దానికి కళ్ళు మూసుకోవడం దేనికి, కళ్ళు తెరిచినా అవే కనిపిస్తాయి. ఉద్దేశం ఏంటంటే ఏకాగ్ర చిత్తం నిలబడాలి అంటే, తేలిగ్గా చెప్పాలంటే పద్మాసనం వేసుకొని సమానంగా కూర్చొని నెత్తిన నిమ్మకాయ పెట్టుకున్నప్పుడు ఆ నిమ్మకాయ పడకుండా ఫ్యాన్ గాలి తగిలితే పడుతుందండి అని అనుమానం రాకుండా, ఫ్యాన్ లేకుండా చెట్టగాళ్ళ దగ్గర కూర్చొని ఇట్లా కూర్చొని హంస సోహం సోహం హంస హంస సోహం నోడుతా అనకుండా ఆ యొక్క శబ్దం జీవుని యందు విలసిల్లేటట్లుగా చేసేటువంటి ఒక ధ్యాన నిష్ఠ ఉంది. దీనిలో కూడా రకరకాల స్థాయిలో రకరకాల అంశాలతో ప్రతిరోజు కూడా స్వామిని మనం ప్రార్థిస్తాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి. సరే, పాఠభేదంలో 2 వాక్యాలు ముందు వెనుకున్నాయి. మొత్తానికి అష్టాంగ యోగాలు. ఇట్లాంటి యొక్క యోగాభ్యాసం చేసి
అహామునులు ఏదైతే ఆ జీవిత పరిసమాప్తిలో మోక్షరూపమైన లక్ష్యాన్ని ప్రాప్తం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారో అలాంటి ఉద్దేశం చేత ఈ ధ్రువసంధి మహారాజు గారు రాజ్యం ఉండగా, విధులు ఉండగా, నిధులు ఉండగా, ప్రజల అపేక్ష ఉండగా, భార్యలు ఉండగా విరాగం చెందినటువంటి వాడై ఆ ఉన్న రాజ్యం మీద సంబంధించినటువంటి యొక్క సేనాధిపతులతో పాటు మహామంత్రులకి అప్పగించి సంబంధించినటువంటి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టాభిషేకం చేయవలసిందిగా బాధ్యతలు అప్పజెప్పి త్వరగా వెళ్ళారు. త్వరగా వెళ్ళారంటే మామూలుగా మెల్లగా వెళ్ళారని చెప్పండి, త్వరగా వెళ్ళారని ఎందుకంటున్నారంటే ఈ శరీరం ఏమవుతుందో, ఈ బుద్ధి ఏమవుతుందో, ఈ మనస్సు ఏమవుతుందో, రేపు పొద్దున ఇప్పుడు మాటలు రేపు పొద్దున ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే భావంతో త్వరగా వెళ్ళారు. సరే ఏదో తపస్సు చేసుకున్నారు, శరీరాన్ని త్యాగం చేశారు. యోగేనాంతే యోగం వల్ల శరీరాన్ని త్యాగం చేశారని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినారు. శుభం భూయాత్. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే పెద్దమ్మ పేరు మనోరమ, రెండవ పేరు లీలావతీదేవి. పెద్దమ్మ కాస్త సాత్విక స్వభావం గురించి చెప్పుకుంటాంగా, సత్వస్వభావం. ఎవరైనా ఏమైనా అంటే కూడా ఆమెకేం తెలియదు, ఎవరైనా తిడితే కూడా ఉమ్మేస్తే కూడా ఉదాహరణ ఏమీ తోచదు. ఇక రెండవ పరిస్థితి అంటే ఎవరు ఏమి అనకపోయినా కూడా లోకల ఎందు అనుమానం, ముఖ్యంగా ఈ యొక్క పెద్దావిడ మీద అనుమానం, అలాగే ఇతరమైనటువంటి లోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా అనుమానం లీలావతీదేవికి. కాగా ఏమిటి అంటే అహంకారం కలిగినటువంటి స్వభావంతో కూడినటువంటి ఆమె సవిత భార్య, రెండవ ధ్రువసంధి గారి యొక్క రెండవ భార్య అహంకారంతో కూడినటువంటిది. సరే మహారాజు గారు ఈ లోకాన్ని వదిలిపెట్టారు వెళ్ళినటువంటి సందర్భంలో మన భారతీయ సంస్కృతిలో మరి భర్త పోయిన తర్వాత ఉండబడేటువంటి స్త్రీలకు ఉండబడేటువంటి యొక్క లక్షణాల్లో ఆ ముత్తైదిగా ఉన్నదానికంటే మార్పులు చేపలు ఏవైతే మనం సాంఘిక పరంగా ఈనాడు ఆనాడు కర్మ మార్గంలో చూస్తూ ఒక విశిష్టమైన పవిత్ర భావన చేత ఆమె ఎందు మాతృభావనతో ఆమెను గౌరవిస్తామో, ఓ పూజ్యభావంతో ఉంటామో అలాంటి స్థితిలో మనోరమ ఉంది. ఈవిడ కొంచెం రెండవ పద్ధతిలో కాస్త మార్పు చేర్పు మొత్తానికి భర్త పోయినాడని తెలుసు. సరే ఈ విషయం పక్కకు పెడితే స్వధర్మానికి వచ్చేటప్పటికీ ఇక రాజ్యవ్యాప్తంగా పరిస్థితి ఏమిటంటే మహారాజు గారు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇక ఈ స్థితితో కూడినటువంటి యొక్క ఆ రాజ్య పట్టాభిషేకాన్ని ఈ కుమారుడైనటువంటి యొక్క సుదర్శనుడని పేరు గల కుమారుడికి మనం ఇట్లాంటి యొక్క ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని కులగురువులను పిలిచి ఆ మంత్రోదకాలు తెచ్చి నవరత్నాలతో కూడినటువంటి యొక్క పవిత్ర కలశాధకము ద్వారా పట్టాభిషేక మహోత్సవం అనాది సంప్రదాయంలో మహర్షులు చెప్పిన ప్రకారంగా భారతీయ సంస్కృతి ప్రకారంగా రాజవైభవంతో ఆ కుమారుడికి మంగళ వాచకములతో మంగళ ఆంగినలతో మంగళహారాలతో పూర్ణ కుంభాలతో విశిష్టమైనటువంటి యొక్క ఆ వైభవమైనటువంటి యొక్క భవనాల్లో ఆ ప్రజా సమక్షంలో అనుగ్రహించారు. పట్టాభిషేక మహోత్సవం పూర్తయిపోయింది. ఆ పట్టాభిషేక మహోత్సవం అయిన దగ్గర నుంచి కూడా ఈ లీలావతి దేవి అనబడేటువంటి రెండవ భార్యకు ఊహాతీతమైనటువంటి యొక్క తామసం, క్రోధం, కోపం, తేలిగ్గా చెప్పాలంటే అసూయ ద్వేషాలు. కొంతమందిని లోకంలో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒకరు మంచి పని చేస్తే చాలామందికి నచ్చదు, దీనికి కాస్త మృదువుగా అసూయ అంటారు. ఎవరైనా చెప్పిన మాట ఆప్తి లేకపోతే చాలామంది కోపం వస్తుంది, కాస్త తేలిక మాటలో ద్వేషం అంటారు. ఇలాంటి లక్షణాలతో కూడినటువంటిది వశిష్ఠులాంటి యొక్క కులగురువులు లాంటి వశిష్ఠులు లాంటి వారిని పిలిపించి, అంటే రామచంద్రస్వామి వారి వంశానికి వశిష్ఠుడు కులగురువుని మనందరికీ తెలుసు, ఆ కులానికి గురువు ఉంటారు, మంత్రానికి గురువు ఉన్నట్లుగా గురువుని పిలిచి ఆవిడ చెప్తుంది, అయ్యా గురువు గారు మీరు చాలా వయోవృద్ధులైపోయారు, ఆ యజమాని గారు అనేటువంటి యొక్క వ్యక్తి ఈనాడు లేరు, పెద్దవాడైనటువంటి వాడికి పట్టాభిషేకం నా అనుమతి లేకుండా నాకు తెలియకుండా శాస్త్రం శాస్త్రం పెద్దలు చెప్పారని మీరందరూ ఉండగా సరే దేశీయుల క్షేమం అనే భావంతో కారణం పెట్టుకుని చేశారు, ఇది చాలా అన్యాయం, ఇది అవిధి, ఇది నాకు నచ్చలేదు. వయస్సు కలిగినటువంటి వాడు, ముందు పుట్టినటువంటి వాడు లోకం ఏమిటో ప్రపంచం ఏమిటో జీవనం ఏమిటో తెలుసుకుని వాడి ధర్మ ప్రకారంగా వాడు ఎట్లయినా జీవనం చేస్తాడు, రెక్కలు ఉన్నవాడు నా కుమారుడు చిన్నవాడు వాడికంటే లోకం అంటే తెలియదు, ప్రపంచం తెలియదు, ధర్మం తెలియదు, రాజ్యం తెలియదు, ఐశ్వర్యం తెలియదు, జ్ఞానం తెలియదు, మోహం తెలియదు, ఏమీ తెలియనటువంటి వాడికి మీరు పట్టాభిషేకం చేసి చిన్నవాడిని పెద్దవాడిని చేయాలి, కానీ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకే పెట్టి లేనివాడు ఉన్నవాడికే పెడితే లేనివాడి పరిస్థితి ఏమిటి? మీరు గురువులై వేద శాస్త్రాలు చదువుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు మా ఎందు ఒక ప్రీతిభావంతో దయచేసి ఉండండి, మీ రుణం ఉంచుకోం, అంటే మీరు మాకు మేము చెప్పిన సలహా ప్రకారం మీరు ప్రవర్తిస్తే మీకు ఏదైనా ప్రతిఫలం ఇస్తాం. ఇట్లాంటి యొక్క ప్రోత్సాహం చేసిన సందర్భంలో కులగురువులు నిరాకరించారేమో మాట, అమ్మా ధర్మం కాదది, ద్రవ్యం కోసం అపేక్షించి అధర్మ ప్రవర్తన చేసినట్లయితే 27 నరకాలున్నాయి ఇట్లాంటి వాళ్ళకి. ఆ నరకాల్లోనే సరిపోతుంది జీవితం. ఆ నరకాల పేర్లు రాత్రివేళ కనుక చెప్పకూడదు మొత్తానికి. అంటే శాస్త్రం అండి, ఎందుకో మరి పెద్దలు చెప్పకూడదు అన్నారు. రాత్రి సంతోషమైనటువంటి వార్తలు చెప్పుకోవాలి. పైగా అమ్మవారికి ప్రియమైన సమయం రాత్రివేళ అండి, పగటి వేళ నిషేధం కాదు. సూర్యాస్తమయించి సూర్య రాత్రివేళ కనుకనే సువాసిని పూజ, చక్రార్చన సమాప్తి, బాలపూజ అవన్నీ కూడా రాత్రివేళ కూడా చేయటం, కాళరాత్రి పూజ సంప్రదాయంలో చేస్తూ ఉంటారు. సరే, మొత్తానికి నరకాలంటే మనకు భావన అర్థమవుతుంది కదా, భవిష్యత్ చాలామందికి అలాంటి నరకాలు ఉన్నాయి ఇలాంటి దుష్టి చేసిన వారికి. అయితే అలాంటి నరక ప్రాప్తి పొందేటువంటి విషయం మేము చేయమమ్మా. చేతికున్నటువంటి ఏళ్ళు మొత్తం సమాన భావనే మాకు. చూసేటువంటి వాడికి ఏళ్లలో కొంచెం పొడవు, కొంచెం లావు, కొంచెం చిన్నగా కొద్దిగా పెద్దగా ఉంటుంది, కానీ చూసే వాళ్ళకు ఈ చెయ్యి అనబడేటువంటి సమానంగా ఎలాగైతే కనిపిస్తుందో, నిజ జీవితంలో ఈ చేతులకుండా ఏళ్ల మీద సమాన భావన మనకు ఏదైతే ఉంటుందో, అలాగే మీ ఎందు, దేశం ఎందు, రాజుగారి ఎందు, యువరాజు ఎందు, మీ కుమారుడు ఎందు మాకు ప్రీతి భావన ఉంది, కానీ అల్పభావన లేదమ్మా. పైగా జ్యేష్ఠ భ్రాత పితృ సమాన, తండ్రి గారు లేని కనుక మీ పిల్లవాడికి అన్నయ్య గారు సుదర్శనుడు అంటే పెద్ద భార్య కుమారుడు ఉన్నాడు కనుక ఆయనకి రాజ్యపట్టాభిషేకం చేసినట్లయితే సోదరుని కూడా కుమార భావన చేత, సోదర భావన చేత శరీరంలో రక్తం పంచుకొని పుట్టినటువంటి ముందు వెనకలే గనక కనుక మీ కురవాడికి ఏం అభ్యంతరం లేదమ్మా, కురవాడి శ్రేయస్సు కూడా మేము చూస్తామంటే ఆవిడ ఒప్పుకోలే. అంటే గురువుల మాట కూడా ధిక్కరించింది ఆమె యొక్క ఇష్ట ప్రకారంగా. సందర్భంగా కొంత సమయం అయిపోయిన తర్వాత, కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత చివరికి ఇహ ఇంటిలోన పోరు ఇంతింతగాదయ్యా విశ్వదాభిరామ వినురవేమా అని చెప్పులోన రాయి చెవులోని గోరీగ అని సుమతి శతకంలో పద్యం చెప్తారండి మహానుభావులారు. అన్నిదా భావించద్దు, అసలు ఆ పద్యాల్లో ఉన్నదే వేదశాస్త్రాల్లో బహుశా మాలాంటి వాళ్ళకి కాదు పెద్దలకు కనిపిస్తుంది. అవి పద్య రూపంలో చెప్పారు, వేదశాస్త్రాల్లో సంస్కృతంలో చెప్పారు, ఇది అందమైన ఏం లేదు. ఇంటిలో పోరు ఉండకూడదునండి, 18 దరిద్రాలు పెట్టినట్లే ఐశ్వర్యం లేకపోగా. ఎప్పుడు పోట్లాడుకోవడం, ఎప్పుడు మరి అసహ్యంగా మాట్లాడుకోవడం, ఎప్పుడు కీచులాడుకోవడం, ఎప్పుడు గొడవలు ఎట్టుకోవడం అంటారు. సరే, మొత్తానికి ఉండకూడదు. ఏమవుతుంది, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద. భయభ్రాంతులతో అమ్మవారు ఇంకొక ఇంటికి పరిగెత్తుతుంట ఈ ఇల్లు వదిలిపెట్టి. ఎవరు వదిలిపెట్టండి, కొన్ని కొన్ని స్థలాల్లో ఆశ్చర్యకరమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ గురించి. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, పొట్లాడుకోవడం అనబడేటువంటిది సంఘంలో పనికిరాదు అంటే సామాన్య భావంతో నిత్య జీవితంలో పెళ్ళామిడలతో పోట్లాడుకోవడం, అత్తమామలు పోట్లాడుకోవడం, వగైరా పేర్లు చెప్పకూడదు, ఇవి వద్దు అంటున్నారు పెద్దలు. ఎందుకు అంటే వాళ్ళు వద్దు అంటే వద్దు అని నమ్మాలి. ఇంకా లోతుగా మనం అడిగే తెలివి మనకెందుకు. ఏమవుతుందో కారణం చెప్పారుగా, ఐశ్వర్యం ఉండదు అని చెప్పారుగా. మరి ఐశ్వర్యం లేకుండా ఎట్ట బతుకుతామండి, 100,000 రూపాయలు మన దగ్గర 2 చక్రకేళి పనులు కావాలంటే ఇప్పుడు ఎవరినో ఆశ్రయించాలిగా. మరి మీ ఇంట్లో పోట్లాడుకొని ఎప్పుడు కూడా శబ్దాలు అవుతుంటే ఎవడొస్తాడు మీ ఇంటికి. అంటే ఉదాహరణ ఇలాగే ఈవిడ ఇక చేయలేనటువంటి యొక్క అంటారు పోరు, పెట్టలేని పోరు లేదు, ప్రతి రకంగా పోరు పెడుతుంది. ఇక చివరికి పురాణ భావంలో ముఖ్యాంశంలో సారాంశంలో ప్రస్తాంశంలో చాలా ముఖ్య విషయం ఏమిటి అంటే, మనోరమాదేవి సుదర్శనుడు అనుకున్నారు బ్రతికుంటే బలసాగు తినచ్చు, ఇక ఈ రాజ్యంలో ఈ యొక్క పింతల్ని ఆధీనంలో సవితల్ని బాధ్యతల్లో మాత్రం జీవించకూడదు, జీవించలేము, మేము అనర్హులము, మేము అజ్ఞానులం, మేము అమాయకులం, మాకు రాజ్యప్రీతి లేదు. మా యజమాని గారు ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఆనాడు మా జీవితాలు పడిపోయినాయి గుంటలో. ఇప్పుడు కనీసంగా ఆ గుంటలో పడిన జీవితం భూమి మీదకైనా తీసుకురావాలి అంటే ఈ రాజ్యంలో ఉండి ఈ సేనని చూసి ఈ సవితల్లి పోరుతో ఈ పోట్లాటలతో అసూయద్వేషాలతో చివరికి నిందితమైన మాటలతో ఇక్కడ జీవనం చేసి కఠోరమైనటువంటి యొక్క వంశీకుల దుర్వ్యసనంతో ఉన్నటువంటి మాటలు వినడం కంటే అరణ్యాల్లోకి వెళ్ళి గుహల దగ్గర ఉండబడేటువంటి యొక్క మహానుభావుల దర్శనం చేస్తూ ఓ ఎండిపోయిన పుష్పాన్ని తెస్తూ వారి పాదాల మీద వేసి శ్రీవారి లాంటి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఈ బ్రతుకు ఏమైనా కాస్త సార్థకత ఉంటుంది అనే ఒక విరాగానికి వచ్చేసారండి పెద్ద భార్య మనోరమాదేవి. పేర్లు బాగా వినండి, పెద్ద భార్య కుమారుడైనటువంటి యొక్క సుదర్శనుడు వదిలిపెట్టేశారు. సరే, ఎంతైనా మహారాణి కనుక సంప్రదాయబద్ధమైన గౌరవం ఉంటుంది కనుక సరే, ఒకళ్ళు ఇద్దరు సేనాధిపతులను తీసుకున్న నైనా ఎల్లకాలం మాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, వెళ్ళిపోతాం అరణ్యానికి, మహానుభావులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆశ్రయిస్తామని శ్రమపడి కష్టపడి మొత్తానికి ఓ ముహూర్తంలో ఆ యొక్క పరమాత్ముడికి నమస్కారం చేసి యశ్వో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం సర్వదా మాకు మంగళం కలిగించావు ఓ మంగళాదేవి, ఓ ఈశ్వరుడా, ఓ శివ, ఓ శివ, శివ అంటే పరమేశ్వరు అండి, శివ అంటే శివ, మీకు అర్థమైపోయింది ఈశ్వరుడు. అలాంటి యొక్క సుశకనాలతో కూడినటువంటి యొక్క జయప్రదమైనటువంటి యొక్క మంగళవాచకములలో ఆ ఇష్టదేవతకి నమస్కారం చేసి కనుక మహానుభావుల సంప్రదాయం జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు మీరు తమరు ఎక్కడికి వెళ్ళినా మనవు కానీ మన పిల్లలు కానీ మీరు ఇంట్లో దేవుడు, ఇష్టమైన దేవుడు, కులానికి దేవుడు, కుటుంబానికి దేవుడు అనే భావం లేకుండా మీకు ఇష్టమైన దేవుడికి శిరస్సు వంచి ఒక్క నిమిషం ఈ శరీరాన్ని మర్చిపోయి ఆ దేవతా స్వరూపంలో పాదాలు కానీ ముఖం కానీ ఆ అమ్మవారి వర్ణన కానీ శ్రీవారి దివ్యచరణాలు కానీ నమ్మి వెళితే శుభములు మాత్రమే మనకి, అన్యదా అన్యదా, వేరే రకంగా లేదు. కనుక ఈ సంస్కృతిని మర్చిపోకూడదు. పిల్లలకు కూడా నేర్పాలి, తోచన వాళ్ళకి ప్రోత్సహించి చెప్పాలి సవినయంగా సద్భావంతో. వినకపోతే నమస్కారం వినాలని ప్రయత్నం పెద్దలు చెప్తున్నారు కనుక. అలాగా ఆ కులదేవతలకి నమస్కారం చేసినటువంటి వాళ్ళే వెళ్ళారు, మాతృభాషాపరమైనటువంటి యొక్క ఆంధ్రదేశాన్ని దాటారు, నదులు దాటారు, పర్వతాలు చూస్తూ ఉన్నారు, రాత్రింబగలు భేదం తెలియటం లేదు, వ్యావహారిక ప్రపంచంలో శారీరక ధర్మాలతో కూడినటువంటి యొక్క ఆహార విహార సుఖములు దూరమైపోయినాయి. ఏదో మొత్తానికి బ్రతుకు జీవుడు అన్నట్టుగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహంతో కూడిన ఆయుష్తో పాటు కాలక్షేపం చేసి వెళ్ళి 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 ఒక మహర్షి ఆశ్రమ ప్రాంతంలో నీరసించి పడిపోయారు. నీరసించారండి, ఆహార సౌఖ్యం లేదుగా, విహార సౌఖ్యం లేదుగా, అనుకూలమైన మనస్సు లేదుగా, స్నానము జపము తపస్సు ఉండాలిగా, స్నానము భోజనం ఎంత జపం కూడా అంత ఉండాలిగా. అలాగా అయితే అలాంటి యొక్క దశలో అక్కడ ఉండబడేటువంటి పర్ణకుటీరంలో ఉండబడేటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి వారు, అయ్యో చాలా పొద్దుపోయింది, ఎవరో వచ్చారు ఇక్కడికి ఏమిటా అని చెప్పి చూస్తే భర్త లేని స్త్రీ లక్షణాలు కానీ మహారాజ్ఞి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈమె మహారాణి కేటగిరీకి చెందిన ఆవిడ, సామాన్యమైనటువంటి యొక్క స్త్రీ కాదు. పక్కన ఉండబడేటువంటి వాడు కుమారుడు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్పాలండి, సంతానంలో ఉండబడేటువంటి కుమారుడు తల్లి యొక్క ముఖ లక్షణాలతో ఉంటే ఇది ఒక మేజర్ పాయింట్. అంటే తండ్రి లక్షణాలతో ఉంటే కుమారుడు కాదని పొరపాటును కూడా ఊహించకూడదు. తల్లి లక్షణాలతో ఉంటే వీడు బాగా భాగ్యశాలి, భోగశాలి, దేశానికి ఉపయోగించేవాడు అవుతాడు, వంశానికి కులదీపకుడు అవుతాడు. కుమారుడు తల్లి రూపురేఖలతో ఉండాలి. ఏమండి మరి అమ్మాయి పేరు, అమ్మాయి అయితే తండ్రి రూపురేఖలతో ఉండాలి. మరి ఇద్దరు రూపురేఖలతో లేనటువంటి వాడు శ్రీవారి యొక్క ఆశీర్వచన యోగ్యత పొందాలి. అంతమైనా చెప్పలేదు. అది తల్లి రూపం లేదు, తండ్రి రూపం లేదంటే మరి మేనమావ రూపం అంటే తల్లి వంశీకులు, లేకపోతే మరి ఇక్కడ శ్రీవారి దివ్యజనాలను పడాలి. ఎందుకంటే మా కుమారుడు జ్ఞానవంతుడు కావాలి. మరి జ్ఞానం ఇక్కడేగా దొరికేది, ఆ దివ్యపాదకుల దగ్గరేగా. కనుక ఇది ఒక సామాన్యంగా చెప్తారు శరీర శాస్త్రంలో, మనం అనుభవంలో కూడా చూడవచ్చు అది నిజమే. ఆ తల్లి లక్షణాలతో కూడినటువంటి యొక్క కుమారుని చూసి పోల్చుకున్నారు వాళ్ళు. అమ్మా ఎవరు ఈ అబ్బాయి, మీ అబ్బాయి అని అనక్కర్లా. వాళ్ళు జ్ఞానులు కనుక సూక్ష్మగ్రహణం ఉంటుంది కనుక మరి పోల్చుకున్నటువంటి వారే అన్నారు, మీకేం భయం లేదమ్మా, ఇక్కడ చేరువలో దగ్గరలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. భరద్వాజ మహర్షి ఆశ్రమం అంటే మీ అందరికీ కాస్తో కూస్తో తెలుసు. రామచంద్రస్వామి వారు వనవాసం చేస్తున్న సందర్భంలో ఆ స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా భరతుడు లాంటి వాడు ఆ స్వామివారిని దర్శించి అన్నయ్య గారు ఏం చెప్తారో వినడానికి వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి 64 రకాల పిండి వంటలతో, 64 రకాల అతిరసాలతో, 64 రకాల వస్తువులతో భోజనం పెట్టాట భరద్వాజ మహర్షి. ఏమండి తపస్సు చేస్తే ధనం రాదు, జపం చేస్తే ధనం రాదు, ఊరికే అయిన మాటలు కాని మాటలు తోటకూర కబుర్లు చేస్తే ధనం రాదు. విద్యారణ్య స్వామి వారిని మనం చెప్పుకుంటున్నాం, చెప్పలేం విషయాలు ఏం చెప్తాను, కోట్లున్నాయి ఇప్పుడు, లక్షలు కాదు ఈ మైండ్లో. ఇది ఎంత సమయం ఎంత నాకు అయిపోవచ్చింది 10 నిమిషాల్లో. విద్యారణ్య స్వామి వారు అనాది కాలంలో గృహస్థాశ్రమం ఉండి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశారట పూర్వం. విద్యారణ్యులు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. తపస్సు చేయగా చేయగా, ఘనమైన తపస్సు చేయగా చేయగా మొత్తానికి ఎన్నాళ్ళు అయినా కూడా ఎవరూ కనిపించలే. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు, విసుగు పుట్టింది చివరికి అనుకున్నాడు చిచ్చి. ఇంత గొప్పగా నేను తపస్సు చేశాను, చివరికి నాకు కావలసినటువంటి కోరిక ఏదైతే అది నెరవేరలేదని అప్పుడు లేచాడు. ఏమిటి కావాల్సిన కోరిక అంటే సంబంధించినటువంటి వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం కుస్తో 10 రూపాయలు లాగే సరే ఆనాడు ఉండబడేటువంటి ఐశ్వర్యం బంగారము నవరత్నంలో ఇచ్చి ఇక ఆశ్రమ స్వీకరించింది. పాటను తెచ్చేశారట ఆ మల్తాడును ఆ శిఖ ఆ యజ్ఞోపవీతం. సరే సన్యస్తోహం 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 పెద్దలు చెప్తారు కథాభాగంలో ఇలాగే నేను సన్యాసి సన్యాసిని వెంటనే ఆ సన్యాసిని సన్యాసితో నేను సన్యాసించాను, వంశీకులతో కర్మకాండలు వగైరాలు చేయవలసిన బాధ్యత నాకు లేదు, ఏమైనా ఉంటే నేను చేసేస్తానని చేస్తారు. సరే విషయం వేరు. అలాగే మనం లేచి చూసేటప్పుడు మొత్తం నవరత్నాలు కనిపిస్తున్నాయి, ముత్యాలు కనిపిస్తున్నాయి, వగేరేలు కనిపిస్తున్నాయి. అప్పుడు లక్ష్మీదేవి దూరంగా ఓ ముత్తైదులాగా నడవలేక 350 సంవత్సరాల వయసుకి వెళ్ళాలని మళ్ళీ కరబట్టుకుని మెల్లగా ఆ పెద్ద బ్రహ్మాండమైన బొట్టు పెట్టుకుని మెల్లగా నడిచి వస్తూ చూస్తుంది దూరంగా, స్పష్టంగా రావట్లేదు దగ్గరికి. దూరంగా చూస్తూ ఉంటే అప్పుడు అనుకున్నాడు, చీచి ఇప్పుడు ఎందుకు ఇవ్వని అనుకున్నాడు. ఇప్పుడెందుకు, నేను సన్యాసిని అయిపోయిన తర్వాత నాకు విరాగం వచ్చిన తర్వాత నేను సన్యసించిన తర్వాత ఇవన్నీ ఎందుకు సర్వం వదిలిపెట్టినవాడుగా. నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగే నైకే అమృతత్వమా నసుకు. మానవతా దృక్పథంతో గాక, కర్మయంత దృక్పథం గాక, ఐశ్వర్యం దృక్పథం గాక, నా కర్మణ నా ప్రజయ నా ధన త్యాగే నైకే, ఇట్లాంటి త్యాగభావం తర్వాత ఎందుకండి? అధీనం చేసిన వాడికి అన్నదానం ఎందుకు? ఆరోగ్యమైన ఆకలి కానీ అన్నం పెట్టాలి కానీ ధర్మ సూక్ష్మం. అలాంటి స్థితి పొందినటువంటి వారి మరి ఐశ్వర్యోగం ప్రాప్తంగా అప్పుడు చెప్తుంది ఆ ముసలమ్మ చెప్తుంది, నాయనా పూర్వజన్మ సుకృత దుష్కృత సామాన్య విశేషం చేత ఈ క్షణం వరకు నీకు ఐశ్వర్యోగం లేదు కనుక రాలేదు, నువ్వు తపస్సు చేసినటువంటి మహానుభావుడవే, ఇప్పుడు నీకు ఐశ్వర్యోగం కలిగింది అంటే నాకు అక్కలేదు పొమ్మన్నాడు. యథాప్రకారంగా విద్యారణ్య స్వామి ఏం చేశారో, ఎంతెంత వైభవమో, వారి యొక్క పరంపరాగతమైనటువంటి పీఠముల యొక్క అనుగ్రహం మనం ఈనాడు పొందుతున్నాం. ఆ స్వామివారి కరుణ వల్ల నాలుగు మెతుకులు తింటున్నాం. సరే, అలాగే భరద్వాజ మహర్షి వైభవం చెప్పాలి అంటే ద్రవ్యం ఏంటండి, ద్రవ్యం ఎవరు, అమ్మవారు ఎవరిలో ఉంది? వారి దగ్గర మంత్రానుష్ఠానంలో వేదమంత్రాలలో లేదు. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేజుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే. సర్వకామ్యములు సర్వార్థములు సిద్ధింపజేసే శక్తి ఆ పరమేశ్వరికి ఉంది కనుక మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అలాగా చెప్పారు. సరే, మొత్తానికి అలాంటి భరద్వాజ మహర్షిని మర్నాడు ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆయన అడిగారమ్మా ఎవరో మీరు చెప్పక్కర్లేదు, మా శిష్యులు చెప్పారు, ధ్రువసింధి మహారాజు గారు. అయ్యో ధ్రువసింధి మహారాజు గారా, వారి ధర్మపుత్రి, మీరు చాలా సంతోషం అమ్మా. శ్రావణ మాసం రాబోతున్న సందర్భంలో, అమావాస్య వెళ్ళబోతున్న సందర్భంలో, ఏమంటారు చాతుర్మాస్య వ్రతం ప్రారంభంలో, శ్రావణ మాసం అంటే ఈశ్వరుడికి విష్ణువుకి శివుడికి అమ్మవారికి ప్రియమైన మాసం. ముగ్గురికి, ఈశ్వరుడికి విష్ణువుకి ప్రియమైన మాసం శ్రావణ మహాత్సవం అని కార్తీక పురాణంలాగా ఉంది. మన ప్రాంతంలో శ్రావణ ధర్మాలు సామాన్యంగా హరిప్రసాద్ గారు చెప్పారు మొన్న. పురాణం నేను చెప్పడం కాదు, కొత్త విషయాలన్నీ లోపల వల్లిస్తూ ఉంటా, ఎందుకంటే నా జీవితం బాగుపడాలని. తర్వాత పెద్దలు కూడా ఉపయోగించవచ్చు. ఏమని శ్రావణ మాసంలో కూడా స్వామివారి విశిష్టమైన ఉపవాసం చేసి మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తారనే విషయం మాకు తెలుసు అనుకోండి. మాకు అయినా కూడా పెద్దలు చెప్తగా అంటే ఏమిటి, శ్రావణ మాసం సోమవారం కార్తీక మాసంతో సమానమే. అసలు సమానమనే ఎందుకు, విశిష్టమైన ధర్మం ఈశ్వరపురం విష్ణుపురం. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా. అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యే సందర్భంలో మీరు వచ్చారు కనుక మీకు శుభం కలుగుతుంది. భరద్వాజు గారు అంటున్నారు, ఏమండి శ్రావణ మాసం ప్రారంభమైనా ఇవాళ అమావాస్య వెళ్ళగా పెద్దలేరా, సరే కనుక మీకు శుభం కలుగుతుందమ్మా. భరద్వాజు మహర్షి అనుగ్రహం చూడండి, ఋషుల వాక్కుకి ఎంత ప్రభావం ఉందో చూడండి. మీరేం భయపడక్కర్లేదు, ఇది పర్ణకుటీరం, నిరాడంబరంగా ఉంటుంది ఇక్కడ జీవనం, ప్రతి వాళ్ళల్లో సాత్వికమే ఉంటుంది, ప్రతి వారిలో సాత్వికం ఉంటుంది. ఈ సాత్వికం అనేది అందరికీ ఉపయోగిస్తుంది, దొంగకి దొరకి హీనుడికి మూర్ఖుడికి కూడా ఉపయోగిస్తుంది. కనుక ఇక్కడ క్రిమికీటకాది బాధలు ఉండవు. విష జంతువులు వచ్చి పాములు గురుస్తాయో తేళ్లు కొడతాయో మంటగబ్బులు ఎక్కుతాయో జలగలు పట్టుకుంటాయో దొంగలు వస్తారేమో సొమ్ములు తీసుకెళ్తారేమో ఇట్లాంటి భయాలు. మీ వంశీకులు ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళ యొక్క శత్రువులు మీ రాజ్యం నుంచి మీ సైన్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడతారేమో, ఇలాంటి భయాలు ఏం అక్కర్లేదమ్మా. కారణం ఏమిటి, నగా యత్రియా పరం మంత్రం నమాతు పర దైవతం. గాయత్రీపీఠం ఇది, 9 కోట్ల మహామంత్రాలకు అధ్యక్ష స్థానం వహించినటువంటి గాయత్రీదేవి కరుణ ఇక్కడ కలుగుతుంది మీకు కనుక ఏమి సందేహపడక్కర్లేదు. బాధ్యత మాది, ఓ చంటి పిల్లల్లాగా మీ కుమారుని చూస్తాం, మాతృభావం కంటే ఒక దైవపరంగా దేవిపరంగా తమరిని చూస్తాం. మనోరమాదేవి గారు, ఓ సుదర్శన, నువ్వు సుదర్శనుడివి, సుదర్శనం, నీ దర్శనం చేయటం వల్ల, నీ ఇతిహాసం వినడం వల్ల, మీ తండ్రి గారి ధర్మం వల్ల, మీ తల్లి గారి పతివ్రతం వల్ల, పాతివ్రతం వల్ల, మీ రాక వల్ల, మా యొక్క అపేక్షతో కూడినటువంటి అనురాగ స్మృతి సుఖాన్ని శుభాన్ని మీకు కలుగు చేస్తుంది, మీరు వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అన్నారు. అప్పుడు చెప్తోంది మనోరమాదేవి స్వామి, మీలాంటి పెద్దలతో మేము చెప్పకూడదు, ఇంటి రహస్యాలు గృహఛిద్రాలు చెప్పకూడదు, కానీ యావత్ ప్రపంచానికి మీరు గురువులు గనక తండ్రి కంటే ప్రియమైనటువంటి యొక్క వాత్సల్యం మా ఎందు మీరు అలా కురిపించారు కనుక ఈ మాట ఎందు మాకు పూర్తి నమ్మకం ఉంది కనుక సవత తల్లి పోర వల్ల చిన్న కుమారుడైనటువంటి యొక్క యువరాజుకి పట్టాభిషేకం చేయండి, పెద్ద కుమారుడైనటువంటి వాడు లోకంలో ఎలాగైనా ఏ రకైనా బ్రతుకుతాడు అని చెప్పి మా సవతి నాకంటే చిన్న భార్య మహారాజు గారికి ఎవరైతే ఉన్నారో మా చెల్లెలు లీలావతీదేవి ఆవిడ ఇలాగా చెప్పి మమ్మల్ని బ్రతికుండి కూడా నిర్జీవనం చేసిన స్థితిలో రకరకాలతో కూడినటువంటి యొక్క కామక్రోధ లోభ అసూయద్వేషముల చేత అవమానించింది. మనిషి మంచి విషయాన్ని చెప్పవచ్చు, సత్కారాన్ని చెప్పవచ్చు, అవసరమైతే ఒక పుణ్యాన్ని గురించి ప్రోత్సాహప్రదంగా చెప్పవచ్చు, అవమానం చెప్పకూడదని శాస్త్రం. కానీ అవమానం ఎందుకు చెప్తున్నామంటే ఆ అనుమానం అనేది మాలో మీలాంటి పెద్దల దర్శనం చేత అది కనుక దూరమైనట్లయితే మా జీవితాలు కాస్త కొస్తో మీ పాదాల దగ్గర ఉంచి జీవితాన్ని సాధ్యం చేసుకుంటాం, ఆ పరమేశ్వరి కరుణను పొందుతాం. ఆ ఉద్దేశం చేత మీకు చెప్తున్నాము స్వామి, ఇలాంటి బాధలు ఓర్చుకోలేక ఇలాంటి యొక్క ఇబ్బందులు పడలేక ఇలాంటి అసూయద్వేషాలతో కూడినటువంటి జీవనం చేయలేక భర్త గారికి దూరమై రాజ్యానికి దూరమై ధర్మానికి దూరమై వాత్సల్యానికి దూరమై కుటుంబంలో ఉండబడేటువంటి ఆప్తుల ఎందు ఐకమత్య దూరమైన సందర్భంలో బ్రతుకు జీవుడా అని ఏ రకమైనటువంటి యొక్క ఆధారం లేకుండా తమ పాదాలు ఆశ్రయించి దైవికంగా ఇక్కడికి వచ్చాం ఈనాడు మంగళప్రదమైనటువంటి యొక్క మంగళవారం కదండి మంగళవారం నాడు. ఆ మంగళాదేవి మాకు ఎలాంటి మంగళములు ఇస్తుందో మీ రూపకమైనటువంటి యొక్క ఆ మంగళ శాసనాలు మాకు ఏ రకంగా జీవితంలో వర్ధిల్లుతాయో కనీసంగా మా కుమారుడు మరి చక్కగా ధర్మ రూపకంగా జీవనం చేస్తే ఆ పరమేశ్వరి కరుణ వల్ల మా జీవితం పులకాంకితమైన ఉద్దేశం చేత తమరి యొక్క దివ్య దర్శన భాగ్యం శ్రవణ మాసంలో పవిత్రమైన మంగళవారం నాడు మాకు ఈనాడు సాయం వేళ అమ్మవారి కృపాకటాక్షం వల్ల కలిగిందని మేము విశ్వసిస్తున్నాం అన్నారండి. మహర్షి గారు ఎంత సంతోషించారండి, గురువులు సంతోషిస్తే మహానుభావులారా ఆనందం ఏమిటో ఇట్లాంటి శరీరాలు 90 చెప్పడం చేత కాదు, ఏదో ఉంటుంది మనసులో మొత్తానికి అంతకంటే మించిన ఆనందం లేదు. కనుకనే బ్రహ్మదేవుడు కూడా ఒకచోట అంటాడు, ఆనందో బ్రహ్మే దివ్యజానాతు ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. బ్రహ్మాది దేవతలు కూడా ధర్మం ఫలం దేవతలు కరుణ మంత్రం వైభవం సుఖం ఆనందం అతిశయం భోగం భాగ్యం ఆశీర్వచనం ఆప్యాయత అనురాగం ఇవన్నీ చెప్తారు, కానీ ఆ యొక్క విశిష్టమైనటువంటి యొక్క అమ్మవారు మీకు ఇచ్చినటువంటి ఆనందం ఎంతదయ్యా అంటే ఏదో తెలిసింది చెప్తాను కానీ మొత్తం ఆనందం నాకు తెలియదు అంటారట రకరకాల కారణంలో. దీని మీద 6 శాస్త్రాలు ఈ విషయంలో చర్చ, 3 వేదములు దీని ఎందుకు ప్రీతిభావంతో కూడినటువంటి యొక్క విశేషం, అలాగే ఇతరమైనటువంటి పురాణాదులు అంటే బ్రహ్మాది దేవతలకే పరమేశ్వరీకృతమైనటువంటి యొక్క ఆనందాతిశయం సంపూర్ణంగా అనుగ్రహించడం మనలాంటి మానవులకి ఎలాగైతే యోగ్యత సరిపోదో అలాంటి యొక్క యోగ్యతో కూడినటువంటి ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించాలి ఆశీర్వచన రూపంలో పిల్లవాడు చిరంజీవిగా అతని క్షేమం మా క్షేమంగా భావిస్తున్నామని చెప్పినటువంటి యొక్క మంగళప్రదమైన మాటల ద్వారా మంగళవాచకముల ద్వారా మంగళాన్ని అపేక్షించి మంగళవారం నాడు మంగళాదేవి కరుణతో శ్రవణ మాసం కనుక ఆయన ఎలాగైతే అనుగ్రహించారో ఈమె ఆప్యాయతో భరద్వాజ మహర్షిని ప్రార్థించారు. రేపు సాయంత్రం వరకు ప్రస్తుత దీక్షలో ఈ యొక్క ప్రవచనం ఉంటుందని విశ్వసిస్తున్నాం. ఎల్లుండి కార్యభారం మరి హోమం పూర్ణాహుతి వగైరాలు విశేష కార్యక్రమాలు ఉంటాయి కనుక రేపు సాయంత్రం మంగళాంతంగా మరి నవరాత్రి దీక్షతో చేసే కార్యక్రమం కదా ఇక్కడ, నవాన్నిక దీక్షతో 9 రోజులు 9 గ్రహాలకు మరి నవరాత్రి దీక్షతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశ్యంతో ఇక్కడ మనం ఆచరిస్తున్నాం గనక అపేక్షించి పెద్దలు ఆచరింపు చేస్తున్నారు గనక లోకస్థాయిలో విశ్వకళ్యాణ హేతువుగా నవరాత్ర మహిమతో కూడినటువంటి యొక్క వైభవాన్ని శ్రీరామచంద్రుల వారి కారణంగా నవరాత్ర మహిమ ఏమిటో చెప్పి మంగళాంతంగా రేపు పూర్తి చేద్దామని ప్రార్థన చేస్తూ రేపటి యొక్క ప్రవచనాన్ని అపేక్షిస్తూ ఈనాడు సమయం కూడా దృష్టిలో పెట్టుకొని కార్యభారం ఉంది గనక మరి సుమారు 1 గంట లోపుగా మామూలు నాకు ఇవాళ 9 గంటలు టైం ఇచ్చారు రోజులేగా సరే రాహువుని గురించి రేపటి కార్యక్రమం ఇవాళ శనిదేవుని యొక్క అనుగ్రహం అసలు ఇవాళ జరిగిన కార్యక్రమం మన కార్యక్రమం మనం ఏదో గొప్పగా చెబుతున్నాం కాదు, ఎవరినైనా మీరు ఎప్పుడైనా 3 నెలలు 3 సంవత్సరాలు అడగండి ఇవాళ శనిదేవుడి యొక్క హోమం అసలు అగ్నిహోత్రుడు ఎలా విజృంభించాడో ఆ అగ్నిహోత్రుడి యొక్క ధూము ఎంత గర్తపూరి అంటే గుంటూరు కాదు, యావత్ ప్రపంచం ఎలా విలసిల్లిందో, జనం అసలు తన్మయత్వంలో ఎలాగా శనిదేవుడిని మహాతల్లులు మహానుభావులు ప్రాజ్ఞులు దురంధరులు పుణ్యమూర్తులు అలాగే మహాదేతలు మహాభక్తులు అందరూ కూడా ప్రార్థించారో, అలాంటి శనిదేవుడు మనల్ని సర్వదా ఆయురారోగ్యశ్వర్యాలతో అనుగ్రహించి రేపు ఆ రాహువు యొక్క వైభవాన్ని మనకు అనుగ్రహించడం కోసం యథాస్థితిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా మంగళంతో కూడినటువంటి మంగళాశీస్సులు, శ్రీవారు జగద్గురువులు ఆశీస్సులు విశేషంగా ఇస్తారని కూడా విశ్వసిస్తూ శుభాంతంగా సుఖాంతంగా ఈ యొక్క యథాశక్తి వాక్ సేవను ఆ యొక్క జగదంబ ఆ శారదమ్మ వారి యొక్క దివ్యచరణాలకు అర్పణ చేస్తూ శేషించిన కార్యక్రమం రేపు చెప్పడానికి పెద్దలు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ శుభాంతంగా స్వస్తి. శ్రీమద్ రమణ గోవింద్ పార్వతీపతయే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షద పద్యంగ పృథివీ సస్యారణి దేశోయం శోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయ అపుత్ర పుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రణ అదనా సదనా సంతు జీవంతు సరదాంశత సర్వే ద్రస్సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్చంతో మా కశ్చిద్ దుఃఖమాప్నుయాదు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతై స్వభావాతో కరోమి యజ్జత్ సకలం వరస్మై మహేశ్వరీయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేతో తత్సర్వం క్షమితా దేవి ప్రసీద పరమేశ్వరీ. శ్రీమద్రమారమణ గోవింద్ నమః పార్వతీపతయే నమః. హర హర మహాదేవ. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీకి జై.